நாராயணசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குருபரம்பராம். ஸ்ரீமத்சித்தேஸ்வரிபீடஸ்தாபகம் மகிமான்விதம் குர்த்தாளமடயோகீஷம் மௌனஸ்வாமி நமஸ்ரீயே. ஜெகநாதுடைன நாராயணனுக்கும் ஜெகத்குருவைன சங்கருலக்கும் குர்த்தாள சித்தேஸ்வரி பீட வியவஸ்தாபகுலைன மௌனஸ்வாமிக்கு அஞ்சலி கட்டிஸ்தூ உண்ணானு. மௌனஸ்வாமி மகானுபாவுடு ஜெகன்மான்யுண்டு தீவிய தபஸ்ரீநிஷ்டன் குருதாளமந்து நிலிப்பென் சித்தேஸ்வரி பீடமுன் நானாதிக்குலனுண்டி ஒத்துரட்டகு ஈநாடெந்தரோ சித்துலு ஆஜானஜ்யோதிக்கு மூலமைனா யதிலோகஸ்வாமி நர்ச்சிஞ்சதன். மகனியுடைன சித்தபுருஷுடு மௌனஸ்வாமி ఆయన సిద్ధేశ్వరి పీఠాన్ని స్థాపించిన తర్వాత దశ దిశల నుండి సిద్ధులు యోగులు మహనీయులైనటువంటి వ్యక్తులు ఆయన ఆశ్రమానికి పీఠానికి విచ్చేస్తూ ఉన్నారు. సిద్ధ సంచారానికి దేవతల అనుగ్రహ చలనానికి మూలమైనటువంటి ఆ మహనీయుని యొక్క దివ్య మహత్వాన్ని స్మరిస్తూ ఉన్నాను. లలితాదేవి చరిత్రలో నిన్న అగస్త్య మహర్షి ఏ రకంగా కాశీని విడిచిపెట్టి దక్షిణ దేశానికి వచ్చింది చూడటం జరిగింది. దక్షారామానికి వచ్చాడు ఆయన. దక్షారామంలో కొన్నాళ్ళు ఉన్నాడు. దక్షారామంలో ఆయన ఉండగా ఒకనాడు వ్యాస మహర్షి వచ్చాడు అక్కడికి. నువ్వెందుకు వచ్చావు అంటే నువ్వెందుకు వచ్చావు అని ఇద్దరు మాట్లాడుకున్నారు. వ్యాస మహర్షి శివుడు కాశీ నుండి తనను బహిష్కరించటం వల్ల నేను పరమేశ్వరి అయిన విశాలాక్షి భవానీ ఆజ్ఞ వల్ల దక్షారామానికి వచ్చి కొన్నాళ్ళు ఉండిపోదామని వచ్చాను అన్నాడు. కాశీలో గంగానదికి రెండవ వైపున వ్యాసకాశి ఉన్న సంగతి అందరికీ తెలిసింది. ఒక్క పర్వదినాలలో మాత్రం దాంట్లో ఆయనకు ప్రవేశానికి అనుమతి ఇవ్వబడింది. మిగిలిన సమయాలలో కాశీలో అడుగు పెట్టడానికి లేదు. ముందు మనశ్శాంతి కోసం అక్కడికి వచ్చాడు ఆయన. ఆమె ఆజ్ఞ ఇచ్చింది, చెప్పింది, నాయనా నువ్వు దక్షారామం వెళ్ళు, అక్కడ భీమేశ్వరుడు కరుణామయుడు, విశేషించి అక్కడ ఉండేటువంటి మాణిక్యాంబ దయామూర్తి వాత్సల్యమూర్తి అని చెప్పి పంపించింది ఆవిడ. పంపిస్తే సహజంగా వచ్చే సందేహం ఏమిటంటే కాశీలో ఉన్న శివుడు దక్షారామంలో ఉన్న శివుడు ఒకడు కాదా, శ్రీశైలంలో ఉన్న శివుడు ఒకడు కాదా అని అంటే తత్వత ఒకటే, కానీ శివుని యొక్క ఎన్నో రూపములు ఉన్నాయి. ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క గుణం ఉంటుంది. ఆ గుణాన్ని బట్టి అక్కడుండేటువంటి తత్వాన్ని బట్టి ఆ శివాకృతి కలిగినటువంటి ఆ పరమేశ్వరుడు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఒకటే అయినా సరే భిన్నమైన మూర్తులు. దక్షారామంలో ఉండేటువంటి ఆయన కొంచెం విలాస పురుషుడు శివుడు. ఆయన తెలుగు శివుడు, అంటే తెలుగు శివుడు తమిళ శివుడు ఇలా ఉంటారా అనవచ్చు. ఏదున్నా కైలాసం నుంచి ఇక్కడికి వచ్చేసరికి శివుని యొక్క లక్షణం కొంచెం మారిపోయిందిట. గజ చర్మమెన్నడో కాని నిచ్చలు కట్టు పసిడి కమ్ముల పట్టు పచ్చడంబు భసితమెన్నడొకాని ప్రతిదినంబునలందు మలయ జంబు కురంగమదముగుర్చి నిడుద పాముల రాజు తొడవులెన్నడో కాని తారహారములు నిత్యము ధరించు నృకరండ రుండ మాలికలెన్నడో కాని ధరించు కల్హారదామకంబు కాటినడు చక్కి ఎన్నడో గాని ఉండు దక్షవాటి సువర్ణ సౌధముల మీద ఎన్నడో పిశాచులను గాని ఇందుముఖులా ఎల్లవేళల తలచు భీమేశ్వరుండు. గజచర్మధారి అయిన ఆ గజచర్మాన్ని కాస్త తీసి బీరువాలో పెట్టేసి మంచి బంగారు జరి అంచు ధోవతులు ఉత్తరీయాలు వేసుకుంటున్నట్ట గోదావరి తీరానికి వచ్చేసరికి దక్షారామంలో శివుడు. మరి ఆయన చితాభస్మధారి, ఆ శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు, చితాభస్మాన్ని పూసుకుంటాడు ఆయన. చితులు సమాధులున్ శిథిల చిత్రములైన విచిత్ర సీమలో కుతుకము తోడపాడెదవు గొంతుక ఎత్తి మహాభయంకరాకృతులు కృతుల్ జగల్మరణ గీతికలు అద్భుత మృత్యుదేవతాయతనములోని పిల్పులు శివా ఇది ఎక్కడి నీకు నైజమో. శ్మశాన భూమిలో మరణగీతికలు పాడుతూనూ తాండవం చేస్తుంటావు స్వామి. కస్సని కాటు వేయగల కాలభుజంగమ భూషణావళు బుస్సలు వెట్టగా నయనముల్ ముకుళించి యుగాంత కల్పనాని శరణంబుగా నడచు నిదు పదద్వయి క్రింది మృతికన్ ఉసురు వంచును నయవి ఉగ్రుడా కోట్ల కొలంది జీవముల్. స్వామి నాగాభరణాలు ధరించి ఆ విచిత్రమైన రీతిలో నువ్వు కదులుతూ ఉంటే ఎందరు జీవులు నీవు నీ కాళ్ళ కింద నలిగిపోతున్నారు, వెళ్ళిపోతున్నారయ్యా. ఎంతమంది మహనీయులం అనుకున్నటువంటి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతున్నారు. వ్యాసులు బుద్ధులు జినులు వందలు వేలు గతించినారు కాలాసవపాన బిందు కళికాకృతులై ఒకరోజు కూడా నీ మోసలలోన ఇప్పటికీ పూర్ణము కాదు. మహాశ్మశాన సంవాసి ఒకండును తిరిగి వచ్చిన పాపము తోడపోవడున్. ఎంతమంది వ్యాసులైనారు, ఎంతమంది బుద్ధులు, ఎంతమంది జీనులు, ఎందరో వస్తున్నారు వెళుతున్నారు. నీ కొలువులో నీ లోకంలో ఒకరోజు కూడా కాలేదు. ఇక్కడ ఎన్ని యుగాలో యుగాలో గడిచిపోతున్నాయి స్వామి. అలా ఉండేటువంటి ఆ పరమేశ్వరాత్మకమైన భావనలో భసితమెన్నడు కాని ప్రతిదినంబునలందు మలయ జంబు కురంగమదము గుర్చి. ఆయన ఆ చితాభస్మాన్ని పక్కన పెట్టేసి చందనము కర్పూరము కస్తూరి ఇవన్నీ కూడా రాసుకుంటున్నట్ట. ఆ పరివారం ఆయనకు ఆ సుగంధ ద్రవ్యాలు అనులేపనం చేస్తున్నది. నిడుద పాముల రాజు తొడవులెన్నడు కాని తారహారములు నిత్యము ధరించు. నాగాభరణాలు తీసి అవి పక్కన పెట్టేశారు, వాటి బదులుగా తారహారాలు ధరిస్తున్నట్ట. మణులతో కూర్చున్నటువంటి హారములు ధరిస్తున్నాడు పరమశివుడు. నృకరండ రుండ మాలికలెన్నడో కాని ధరించు కల్హారదామకంబు. మానవ మస్తముల మాల ధరిస్తాడాయన, అది కాస్త పక్కన పెట్టేసేసి మంచి కలువ పూల మాల వేసుకుంటూ ఉన్నట్ట. కాటి నడు చక్కి ఎన్నడో కాని ఉండు దక్షవాటి సువర్ణ సౌధముల మీద. శ్మశానానికి మరీ ఎప్పుడో పోకపోతే బాగుండదని అకేషనల్ విజిట్ అయిపోయిందన్నమాట. ఆయన దక్షారాములో సువర్ణ హర్మ్యముల మీద సంచరిస్తున్నాడు. ఎన్నడో పిశాచులను కాని ఇందుముఖుల ఎల్లవేళల తలచు భీమేశ్వరుండు. ఆ పిశాచీగణంతో ఎప్పుడన్నా ఎప్పుడో తప్ప దక్షారామంలో ఉండేటువంటి అప్సర కాంతలతో సంచారం చేస్తున్నాడు ఆయన. దక్షపురి సాని కూతులత విలీనాడు విశ్వలోక కుటుంబీ భీమేశ్వరుండు అంటాడు. అలా ఒక్కొక్క చోట ఉండేటువంటి ఆ దేవతకు పేరొకటే అయినా లక్షణాలు వేరుగా ఉంటాయి. కాళికాపురాణంలో అయితే కామాఖ్యలో ఉన్నటువంటి కాళీ ఉమానంద భైరవుడు, ఆ ఉమానంద భైరవుడి గురించి చెప్తూ కాశీలో ఉండే విశ్వనాథుడు జ్ఞానప్రదాత మోక్షప్రదాత, ఇక్కడ ఉండేటువంటి ఆనంద భైరవుడు ఆనందప్రదాత కామ్యప్రదాత, ఒకటే శివుడే అయినా తేడా ఉంటుంది. అట్లనే దక్షారామంలో ఉండేటువంటి ఆ శివుడు కూడా ఆయన కొంత శృంగార పురుషుడు అని అంటాడు కవి సార్వభౌముడైన శ్రీనాథుడు. ఇలా ఆ తేడా కొంచెం ఉంటుంది. అక్కడికి వచ్చిన వ్యాసుడు అగస్త్యుడు తమ కష్ట సుఖాలు చెప్పుకున్నారు. చెప్పుకున్న తర్వాత అగస్త్యుడు అన్నాడు, నేను ఇష్టం లేకుండా వచ్చాను కాశీ నుండి, బాధతో వచ్చాను, తప్పక వచ్చాను, దేవతలంత వాళ్ళు ప్రార్థిస్తే కాదనలేక వచ్చాను, సుర్రల్లు ప్రార్థింపగా ప్రతిశ్రుతము చేసి ఎట్లు పోకుండా నేర్తు నేనింతవాడా, ఎట్లు పోనేర్తు కాశీ పుణ్యైక రాశి ప్రకట గుణరత్న దుగ్ధాంబురాశివాసి. ఏదైతేనేమి వచ్చాడు, కాశీని విడిచిపెడితే నాకు చాలా దుఃఖంగా ఉన్నదయ్యా, చాలా బాధగా ఉంది, నీవు ఎట్లా బాధపడుతున్నావో నేను అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాను అన్నాడు అగస్త్య మహర్షి. అంటే అప్పుడు వ్యాసుడు ఒక ఆలోచన చెప్పాడు, నాకు ఒకప్పుడు ఇలాంటి కష్టమే కలిగింది, నాకు దుఃఖం కలిగింది, వేదన కలిగింది, ఎందుకో తెలియదు, కారణం తెలియటం లేదు, నేను 18 పురాణాలు చెప్పాను, భారతం రాశాను, అయినా మనశ్శాంతి కలగలేదు, 18 పురాణాని హ్యష్టవ్యాకరణాని చ కృత్వా సత్యవతీసూనుశ్చక్రే భారత సంహితాం. 18 పురాణాలు చెప్పి భారతం చెప్పా, అందులో ధర్మస్వరూపం అంతా కూడా వివరించాను నేను, అయినా సరే నాకు మనశ్శాంతి లేదు. ఊర్ధ్వబాహురు విరౌమ్యేష నహి కశ్చిత్ శృణోతి మే ధర్మాదర్ధశ్చ కామశ్చ నకిమత తత్కిమర్థన్న సేవ్యతే. నేను అన్నిసార్లు ఎన్నోసార్లు చెప్పాను, ప్రతి పురాణంలో చెప్పాను, భారతంలో చెప్పాను, ధర్మబద్ధంగా అర్థాన్ని సాధించండి, ధర్మబద్ధంగా కామాన్ని పొందండి, చెప్తే ఈ ప్రజలు వినరేమిటి అయ్యో అని పాపం ఆయన బాధ చెందుతూ ఉన్నాడు, దుఃఖం చెందుతూ ఉన్నాడు. అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములేవియు చేయజాలరి కలియుగ బంధు మానవులు. అలసులు మందబుద్ధులు రోగగ్రస్తులు సత్కర్మలు చేయలేరు, యజ్ఞములు చేయలేరు, తపస్సు చేయలేరు, ఈ కలియుగంలో ఉండే మానవులు చాలా బలహీనులు శారీరకంగా మానసికంగా అంటాడు. మరి ఏం చెయ్యాలా, ఎలా అంటే ఏమీ చెయ్యక వేదన చెందుతూ ఉంటే ఈ ప్రపంచం ఎట్లా అయిపోతున్నది, అయ్యో వీళ్ళంతా ఈ మానవులంతా ఇట్లా ఉన్నారేమిటి, వ్యాసుడి బాధ ఆయన గురించి ఏం లేదు, తనను గురించి తాను ఏం బాధపడటం లేదు, ఆయన ప్రపంచాన్ని గురించి బాధపడుతున్నాడు, ఆయన ప్రపంచాన్ని గురించి దుఃఖిస్తున్నాడు, వేదన చెందుతున్నాడు ఉంటే. అప్పుడు నారద మహర్షి దిగి వచ్చాడు ఆయన దగ్గరికి. నారద మహర్షి దిగి వచ్చి ఎందుకయ్యా బాధపడుతున్నావు అన్నాడు. ఎందుకు బాధపడుతున్నానో తెలిస్తే కదా అన్నాడు వ్యాసుడు. ఉన్న బాధ ఇది, నాకు నిజానికి నేనేం బాధపడాల్సిన పని లేదు, కానీ బాధ కలుగుతున్నది. అంటే పెద్దవాళ్లకు మహనీయులైనటువంటి వ్యక్తులకు వాళ్ళు సొంతంగా తీర్చుకోలేనటువంటి కష్టం వచ్చినప్పుడు నారదుడు దిగొస్తూ ఉంటాడు పురాణాలలో. వాల్మీకి దగ్గరికి నారదుడు వచ్చాడు, ధ్రువుడి దగ్గరికి నారదుడు వచ్చాడు, చిత్రకేతు మహారాజు దగ్గరికి నారదుడు వచ్చాడు, ధర్మరాజు దగ్గరికి నారదుడు వచ్చాడు. అవసరమైనప్పుడల్లా వస్తాడు, ఎప్పుడు వస్తాడనేది ఎవరూ చెప్పలేరు. ఆయన ఎక్కడుంటాడో ఎవరికి తెలియదు, ఆయన రాదలుచుకున్నప్పుడు వస్తాడు, చెప్పదలుచుకున్నది చెబుతాడు, వెళ్ళిపోతాడు. వ్యాసుడి దగ్గరికి వచ్చాడు నారదుడు. వచ్చి, నీ బాధకు కారణం నేను చెప్తానయ్యా, నీకు అర్థం కాకపోయినా అన్నాడు. అంచితమైన ధర్మ చెయ్యమంతయు చెప్పితివి, అందులో నయించుకగాని విష్ణు కథలేర్పడ చెప్పవు. ధర్మముల్ ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషములెన్నినగాక, నీకు ఈ కొంచెమి వచ్చుటెల్లా హరిగోరిను తింపమినార్య సన్నుత. నువ్వు ధర్మములు చెప్పావు, పాపపుణ్యములను గురించి చెప్పావు, ధర్మం పాటించకపోతే వచ్చే ప్రమాదాల గురించి చెప్పావు, స్వర్గ నరకాల గురించి చెప్పావు. ఈ ప్రపంచానికి ఏది అవసరమో ధర్మ రక్షణ కోసం, ధర్మ ప్రవర్ధనం కోసం ఏవేవి కావాలో అవన్నీ చెప్పావు నువ్వు. కానీ విష్ణుమూర్తిని గురించి చెప్పవలసినంత చెప్పలేదయ్యా. అంటే అదేమిటి, చెప్పాను కదండి, ప్రతి పురాణంలోనూ ఉన్నది కదా, భారతంలోనూ కృష్ణుడి గురించి ఎంతో చెప్పానంటే చెప్పావు నిజమే, కానీ చెప్పవలసినంత చెప్పలేదు. ప్రధాన కథ భారతం అంటే ప్రధాన కథ కృష్ణుడి కథ అంటారా, పాండవులు కౌరవుల యుద్ధము అంటారు, లేకపోతే చంద్రవంశీయుల కథలు అని అంటారు. అట్లా కాదు, విష్ణువు ప్రధానంగా ఉండే కథలు చెప్పాలి, ఆయన భక్తుల యొక్క కథలు చెప్పాలి, ఆయన ఆ భక్తులు ఎలా కష్టాలు పడ్డారో, ఎలా ఆపదలను భగవంతుడు తప్పించాడో దాని గురించి చెప్పాలి. ప్రధానంగా విష్ణువు కథ చదివితే ఇది విష్ణువు కథ అనాలి, అంతేగాని ధర్మరాజు కథ, అర్జునుడి కథ, రాముడి కథ అంటానికి కాదు. అలా రాయలేదయ్యా నువ్వు, భాగవతము రచించు, విష్ణు కథలు చెప్పు, దానివల్ల నీకు మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పి చెప్పాడు. అందుకని నేను భాగవతం రాశాను. నేను భాగవతం జోలికి పోవటంలే, ఆ వ్యాసుడు నాకు మనశ్శాంతి కలగటానికి భాగవత రచన చేశాను, నారదుని యొక్క ఆదేశం వల్ల విష్ణు సంబంధమైన గాథలు చెప్పాను, విష్ణు సంబంధమైనటువంటి సారస్వత క్రతువు చేశాను నేను అన్నాడు ఆయన. కనుక నీకు కూడా మనశ్శాంతి కావాలనంటే, నేను శివభక్తుణ్ణి, నువ్వు శివభక్తుడివే, మనశ్శాంతి కావాలంటే విష్ణువుని గురించి చెయ్యాలి, నువ్వు కూడా విష్ణువుని గురించి తపస్సు చెయ్యి అని వ్యాసమహర్షి అగస్త్యుడికి సలహా ఇచ్చాడు. విష్ణువుని గురించి తపస్సు చెయ్యాలి, ఆ ఆలోచన బాగుంది. వ్యాసుడు చెప్పాడు, ఆయన పెద్ద గొప్ప అనుభవం కలిగినటువంటి వ్యక్తి. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహుర పరోహరి అపాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణ. భగవంతుడైనటువంటి బాదరాయణుడు, నాలుగు ముఖములు లేని బ్రహ్మ, నాలుగు చేతులు లేనటువంటి విష్ణువు, మూడవ కన్ను లేనటువంటి శివుడు ఆయన. సామాన్యుడు కాదు విష్ణు అంటే, వ్యాసుడంటే. అలా ఆ వ్యాస మహర్షి చెప్పిన దాన్ని హృదయగతం చేసుకున్నాడు అగస్త్య మహర్షి. కొన్నాళ్ళు దక్షారామంలో ఉన్నాడు, అక్కడి నుంచి బయలుదేరాడు. బయలుదేరి నెమ్మదిగా ఆంధ్రదేశం దాటుతూ శ్రీశైలానికి వెళ్ళాడు. శ్రీశైల మల్లీశ్వరుణ్ణి సేవించుకున్నాడు, భ్రమరాంబను సేవించుకున్నాడు. ముక్తిద్వారము తల్పు తీయగదే చాముండా జగజ్జీవని, మహాప్రస్థానావసరంబుడాశే దరిజేర్పన్నీవెసూభ్రమరీ. ఓ భ్రమరాంబ, నన్ను రక్షించు తల్లి అంటాడు ఆ శ్రీశైల భ్రమరాంబికా భక్తుడై. ఆమె మరొక రూపమైనటువంటి అమరావతి పట్టణ చాముండేశ్వరిని దర్శించినటువంటి ములుగు పాపయారాధ్యుల వారు అక్కడ తన నివాసాన్ని ఏర్పరచుకున్నాడు ఆయన. అలాంటి ఆ భ్రమరాంబను దర్శించాడు, మల్లీశ్వరుణ్ణి దర్శించాడు అగస్త్యుల వారు. నల్లవో నల్లవో నగరాజరాజా మల్లయా మల్లయా మహనీయ తేజ, సిరిగిరి మల్లన్న శరణన్న చాలు పరమ పాతక కోట్లు భస్మమైతూలు. శ్రీగిరి మల్లేశ్వరుణ్ణి శరణంటే పాతకములన్నీ పోతాయి. మల్లేశ్వరుణ్ణి చూశాడు. అలా క్షేత్రాలు దాటుతూ వెళ్ళి చెట్టు చివరకు కంచికి చేరుకున్నాడు. కంచిలో ఉండే వరదరాజస్వామి దగ్గర తపస్సు చెయ్యాలనేది ఆయన సంకల్పం. కంచిలో ఏకాంబరేశ్వరుడు ఉన్నాడు, కంచిలో వరదరాజస్వామి ఉన్నాడు, కంచిలో కామాక్షి ఉన్నది. కామాక్షిదేవి కరుణామయి కామకోటి కాంచీపురీశ్వరి కదంబవనీ నివాసీ. పరమేశ్వరి కదంబవన నివాసిని, కడిమి చెట్ల తోటలో ఉంటుంది ఆవిడ. అలాంటి ఆ పరమేశ్వరిని దర్శించాడు ఏకాంబ్రనాథుణ్ణి. శ్రీ మహిళాపయోధర హరిల్మణిహారము హస్తిభూధర స్వామి పయోజ సంభవుని జన్నము కాచిన వేల్పు దేవతాగ్రామణి కంచి శ్రీ వరదరాజు మనోజ్ఞ నిజైక దేశ వీధీమణి మండితుండు అయినటువంటి వరదరాజస్వామిని దర్శించాడు ఆయన. అక్కడే ఏకాంబరేశ్వరుడు మామిడి మ్రొక క్రింద నిగమత్రితయార్ధ సమృద్ధి పార్వతీదేవి కుచెంబులన్ పదనుదీర్చిన కస్తూరి రేఖగా జగజ్జీవన కారణుండైన శ్రీనిధి కంచిపురీశ్వరుండు. ఆ కంచిపురీశ్వరుణ్ణి ఏకాంబరేశ్వరుణ్ణి చూశాడు, అమ్మవారిని చూశాడు. వరదరాజస్వామి దగ్గర ఒక అద్భుతమైన సన్నివేశం జరిగింది. కొంతకాలం కింద ఒక పండితుడు, ఒక గొప్ప వైష్ణవ మతాచార్యుడు వచ్చాడు అక్కడికి. ఆ పూట దర్శన సమయం అయిపోయింది. అక్కడ ఉండేటువంటి అర్చకులు ఈయన గురించి తెలియదు కాబోలు కొంచెం తిరస్కారంగా చూశారు, లోపలికి రానివ్వలేదు. పోతే ఆయన కోపం వచ్చి అంటాడు, ఏమయ్యా వరదరాజస్వామి, ఐశ్వర్య మదమత్తోసి మాం నజానాశి దుర్మతే పరైః పరిభవే ప్రాప్తే త్వద మదధీనా తవ స్థితి. ఇతర మతస్థులు, శైవులు మొదలైనటువంటి వాళ్ళు వైష్ణవ మతాన్ని ఖండిస్తూ ఉంటే వాళ్ళందరినీ జయించి నీ కీర్తిని నిలబెట్టేటువంటి వాడిని నేను, నా అంతటి వాడు వస్తే నాకు దర్శనం ఇవ్వవా, ఎంత పొగరిక్కిందయ్యా నీకు విష్ణుమూర్తి అంటాడు. అంటే పండితులు కొంచెం ఒక్కోసారి అలా కొద్దిపాటి అది అహంకారం అనండి, ఆత్మవిశ్వాసం అనండి, ఐశ్వర్య మదమత్తోసి, నీకు ఐశ్వర్యం బాగా పెరిగిందని పొగరొచ్చేసిందయ్యా, మదం పెరిగిందయ్యా, ఆభరణాలు పొలాలు ఐశ్వర్యాలు ఎన్నో వచ్చినాయి, మాం నజానాశి దుర్మతే నేను వస్తే నీకు తెలియటం లేదా, పరైః పరిభవే ప్రాప్తే, ఇతర మతస్థులు వచ్చి నిన్ను పరిభవిస్తుంటే నీ గతి నా చేతుల్లో ఉన్నదయ్యా, మదధీనా తవ స్థితి, గెలిపిస్తే నేను గెలిపించాలా, ఈ ప్రాంతంలో ఇంకెవడున్నాడు నన్ను మించిన పండితుడు అంటాడు. ఉంటుంది ఒక్కోసారి కాస్త పండితుల్లో కొంచెం రాజస్వభావం అనండి. విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు, అలా నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగము అస్మాదృశుండల ఘుస్వాదురసావతార ధిషణాహంకార సంభార దోహల బ్రాహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టిది ఆవ్యోమ పేశల చాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళ వంశస్వామికున్నట్లుగన్. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి గారు ఎంత గొప్పవాడు అని అంటే నా అంతటి శిష్యుడున్నంత గొప్పవాడు అంటాడు ఆయన. ఏమిటి అనంటే నన్నయ్య పట్టుకుందే నాలాంటి శిష్యుడు ఉన్నాడా, నాలాంటి శిష్యుడు నన్నయ్య పట్టుకున్నాడా, తిక్కనుకున్నాడా, చెళ్ళపిళ్ళ వారికి ఉన్నాడు కనుక ఆయన గొప్పవాడు అంటాడు. అంటే ఆయన గొప్పతనం ఏదో ఇంకా చెప్పాడు లేండి, గురువు గారిని గురించి బాగా చెప్పాడు, చాలా గొప్పగా చెప్పాడు ఆయన. తన ఎద ఎల్ల మెత్తన కృత ప్రతిపద్యము అంతకంటే మెత్తన తన శిష్యులన్న ఎడరంగల ప్రేముడి చెప్పలేని మెత్తనయ్యి శత్రుపర్వత శతారము సత్కవి చెళ్ళపిళ్ళ వేంకన గురువంచు చెప్పికొనగా అది గొప్ప తెలుంగునాడునన్. వెంకటశాస్త్రి గారి శిష్యులమని చెప్పుకోవటం అది ఒక గొప్పయ్యా తెలుగుదేశంలో. కొంతమంది అట్ట చేసేవాళ్ళు, ఎక్కడో ఏ పండితుడి దగ్గర శాస్త్రం అంతా చదువుకొని చివరి వచ్చి ఓ నెల రోజుల పాటు వెంకటశాస్త్రి గారి దగ్గర చదువుకున్నట్లుగా నటించి నేను వెంకటశాస్త్రి గారి శిష్యుణ్ణి అని చెప్పుకునేవాళ్ళు ఆ రోజుల్లో, అది ఒక గొప్ప కాబట్టి. అలా విశ్వనాథ సత్యనారాయణ గారి వంటి వారు ఒక ఆత్మవిశ్వాసం అనండి, ఏదైనా అనండి. ప్రోవవు సర్వకవిత్వ మర్మ విదుడన్ సమస్త కవిత్వ మర్మములు తెలిసినవాణ్ణి నేను,
ప్రోవు సర్వ కవిత్వ మర్మ విదుడన్ భూభృత్సుతానాయక గ్రైవేయీకృత శోభనద్రిసుతుడన్ కారుణ్యమాధుర్య రేఖావి తిరుపతి వెంకటేశ కవిత గంగా హిరణ్యాబ్జమాల వైకక్షకమూర్తి సాధు సుజనాలాప ప్రయుక్తాత్ముడన్.
పండితుల్లో కవుల్లో కాస్త రాజసం ఉంటుందనుకోండి, అలా ఇక్కడ కూడా ఆ పండితుడు అట్లా అంటాడు వరదరాజస్వామి ముందు నిల్చుని. అట్లాంటి ఆ వరదరాజస్వామిని చూచి ఏకాంబరేశ్వరుణ్ణి దర్శించి అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు అగస్త్య మహర్షి. కామాక్షి దేవి అని అంటే ఎంతో భక్తితో పరవశించిపోయినాడు ఆయన.
ఏ దేవి తురుముపై ఏడు కాలముదాకా కసుగంధకుండు చెంగలు వదండ, ఏ దేవి సేవింతురే కామ్రనాథుండు కరిగిరీశ్వరుడు కింకరుల బోలే, ఏ దేవి మణి దివ్య పాదుకాయుగళంబు పాతాళపతి మోసు పడగలందు, ఏ దేవి గొల్చి మత్స్యేంద్రనాథాదులు యోగ సంసిద్ధికి ఒడయలైరి, అమ్మహాదేవి కామాక్షి అఖిల వంద్య దేవతాదిమకీర్తి సందీప్తమూర్తి.
ఆ పరమేశ్వరి ఆ రోజుల్లో విచిత్రం, కామాక్షీదేవి కొప్పులో జడలో అలంకరించినటువంటి పూలమాల సంవత్సరం దాకా వాడిపోయేది కాదుట. ఏ దేవి తురుముపై ఏడు కాలము దాకా కసుగంధకుండు చెంగలు వదండా, ఆశ్చర్యం పూలు వాడిపోకుండా ఉంటాయి అంటే ఉండవచ్చు, అంటే కొన్ని నెలల పాటు వాడిపోకుండా ఉండే పూలు ఉంటవి అని చెప్పి ఆ మధ్య ఒక బాటనీ ప్రొఫెసర్ చెప్పాడు. ఉంటాయిట అట్లా. సరే చలి దేశాలలో కనుక అయ్యేటైతే మంచు గురిసి అతి శీతల ప్రదేశాల్లోనైతే చాలా కాలం పూలు వాడిపోకుండా ఉంటవి అని అంటారు. అయితే శీతల ప్రదేశాలలో ఉండేవన్నీ నిర్గంధ కుసుమాలు, అక్కడ వాసన ఉండే పూలు ఉండవు. మంచు ఎక్కువ ఉండి చలి ఎక్కువ ఉండేటైతే సుగంధ భరితమైన పుష్పాలు ఉండవు. సుగంధ భరితమైన పుష్పాలు ఉండాలంటే కొంచెం ఎండ ఉండాలి. మల్లెపూలు, సంపెంగ పూలు, జాజి పూలు ఇట్లాంటివి మీకు హిమాలయాల మీద దొరుకుతాయన్న నమ్మకం లేదు. చాలా పెద్ద పెద్ద పూలు ఉంటాయి, అన్నీ ఉంటాయి బాగా, కానీ సుగంధం మాత్రం ఉంటుందన్న నమ్మకం లేదు. ఉండవచ్చును, కొన్ని పూలు ఉన్నాయండి అవి వాడిపోకుండా ఉంటాయి సంవత్సరం పొడుగుతా అని కొంతమంది ఇటీవల అంటుంటే విన్నాను నేను. ఏదున్నా ఆ రోజుల్లో అట్లా ఉండేదిట.
ఏ దేవి సేవింతురే కామ్రనాథుండు కరిగిరీశ్వరుడు కింకరులవోలే.
ఆ పరమేశ్వరిని ఏకాంబ్రనాథస్వామి, వరదరాజస్వామి ఇద్దరు సేవకులలాగా సేవిస్తూ ఉంటారట ఆ కామాక్షిని.
ఏ దేవి గొల్చి మత్స్యేంద్రనాథాదులు యోగ సంసిద్ధికి ఒడయలైరీ.
ఏ దేవిని కొలిచి మత్స్యేంద్రనాథుడు మొదలైనటువంటి వాళ్ళు యోగసిద్ధులను సంపాదించారో. మత్స్యేంద్రనాథుడు మహాసిద్ధ పురుషుడు, నాథ సంప్రదాయం, నవనాథ సంప్రదాయములు, అలాంటి నవనాథ సంప్రదాయంలో ఆద్యుడైనటువంటి వ్యక్తి ఆయన. ఆ మత్స్యేంద్రనాథుడు, గోరఖనాథుడు, ఆ చౌరంగి, మత్స్యేంద్రనాథ చౌరంగి గోరక్ష ఆ సంప్రదాయంలో ఉండేటువంటి నాథ గురువులు ఉన్నారు. మహనీయులైన సిద్ధ పురుషులు వాళ్ళు. చాలా చిత్రంగా ఉంటుంది. వాళ్ళు చెవులకు కుండలాలు ధరిస్తారు, చేతిలో ఒక ఇనప బద్ది పట్టుకుంటారు, దాన్ని అలక్ నిరంజన్ అని అరుస్తుంటారు. విచిత్రమైనటువంటి సంప్రదాయాలు ఇప్పటికీ కూడా అక్కడక్కడ ఆ నాథ సంప్రదాయానికి చెందినటువంటి వాళ్ళు మత్స్యేంద్రనాథుని సంప్రదాయమునకు చెందిన శిష్యులుగా కనిపిస్తూనే ఉంటారు. ఉజ్జయినిలో మత్స్యేంద్రనాథుని యొక్క సమాధి ఉన్నది అని ఒక సమాధిని చూపిస్తారు. మత్స్యేంద్రనాథ్ సమాధి దగ్గరికి ఇదిగో అక్కడ కూర్చున్న పుత్తూరి వెంకటేశ్వరరావు గారు కూడా మాతో వచ్చారు ఇటీవల. వెళితే మా వాళ్ళు కొంతమందికి అక్కడ అలక్ నిరంజన్ అన్న నాదం, ఆంతర నాదం వినిపిస్తూ ఉన్నది. ఆ పక్కనే భర్తృహరి యొక్క గుహలున్నాయి. ఆ గుహలలో మన ప్రాంతాల నుంచి వెళ్ళినటువంటి తెలుగు వాళ్ళు కొందరు ఆ నాథ సంప్రదాయంలో చేరి చెవులకు కుండలాలు పెట్టుకొని నల్లటి గుడ్డలు కట్టుకొని ఆ ఇనప బద్దీలు పట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు కనిపించారు. కడప నుంచి వచ్చాడు ఒకతనైతే, ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నావు? 30 ఏళ్ళ నుంచి ఉంటున్నానండి అన్నాడు. మత్స్యేంద్రనాథుడి శిష్యుడు గోరఖనాథ్, గోరఖనాథ్ శిష్యుడు భర్తృహరి, విక్రమార్కుని కాలం వాడుగా కొంతమంది ఆయన అగ్రసోదరుడు అగ్రజుడుగా కూడా చెబుతారు భర్తృహరి గురించి. ఆ భర్తృహరి గుహలనున్నాయి అక్కడ. ఆ భర్తృహరి గుహలలో అక్కడ కాళీదేవిని గురించి తపస్సు చేశాట ఆ భర్తృహరి గోరఖనాథుని శిష్యుడుగా. అలాంటి ఆ భర్తృహరి యొక్క సమాధి మాత్రం కాశీకి కొంచెం దూరంలో చునార్ కొండల దగ్గర ఉన్నది భర్తృహరి యొక్క సమాధి. ఇప్పటికి కూడా ఆ సమాధి దగ్గర ఒక అద్భుతమైన శాసనం ఉన్నది. ఔరంగజేబ్ హిందూ దేవాలయాలను, హిందూ యోగుల యొక్క సమాధులను ధ్వంసం చేస్తూ వెళుతూ వెళుతూ ఇక్కడికి వచ్చాడు. ఈ సమాధిని కూడా ధ్వంసం చేయండి అన్నాడు. ఆ సైనికులు పలుగులతో తవ్వేస్తున్నారు దాన్ని. దాంట్లో నుంచి ఒక భయంకర నాదం రావటం మొదలుపెట్టింది. దాంట్లో నుంచి కొన్ని వందల వేల కందిరీగలు, తుమ్మెదలు వచ్చి సైనికులను కొట్టడం మొదలుపెట్టినాయి. ఆశ్చర్యపడ్డాడు, దిగ్భ్రాంతి చెందాడు, ఏదో భయం కలిగింది. దాంతో దాని జోలికి పోవద్దు అన్నాడు. ఇప్పటికీ ఉర్దూలో ఆనాటి పాతకాలపు భాషలో ఉన్నటువంటి ఒక ఫర్మానా యొక్క ప్రతి అక్కడ వేలాడబట్టుగా ఉంటుంది ఇప్పటికి కూడాను. దాని ఒరిజినల్ మాత్రం ఏదో జాగ్రత్తగా రక్షించి ఉంచామండి అని అక్కడ ఉండేటువంటి వాళ్ళు చెప్తారు. దాంట్లో ఏమిటంటే, ఈ సమాధిలో ఏదో మహిమ ఉన్నది, దీని జోలికి పోరాదు ఔరంగజేబ్ ఫర్మానా. అంటే చాలా చోట్ల ఇలాంటివి కనిపిస్తాయి మనకు. మీరు జ్వాలాయాం వైష్ణవీదేవి, అష్టాదశ శక్తిపీఠాలలో వైష్ణవీదేవి ఉన్నటువంటి జ్వాలాముఖిని గురించి వింటారు మీరు. ఆ జ్వాలాముఖి దగ్గరికి వెళితే వైష్ణవీదేవి జమ్మూలో ఉన్నది, ప్రసిద్ధం, అది చూస్తారు కొంతమంది. కానీ ఇక్కడ జ్వాలాముఖి దీని దగ్గరికి గనక వెళ్ళేటట్లయితే దేవాలయంలో జ్వాల ఉంటుంది, వేరే విగ్రహం ఏమి ఉండదు. భూమిలో నుండి వస్తున్నటువంటి ఒక దీపం, ఆ దీపమే దీపాలు వెలుగుతూ ఉంటాయి అక్కడ 3-4 చోట్ల. అదొక విచిత్రమైనటువంటి సన్నివేశం. ఈ మధ్య గణపతి సచ్చిదానంద స్వామి అక్కడికి వెళ్ళి ఆయన చూచిన అనుభూతిని చెప్పాడు. అక్కడికి వెళ్ళి ఎవరైనా సరే రాధేశ్యామ్ అని కనుక పెద్దగా అంటే ఆ మంట భగ్గుమంటుంది, ఇంకేమన్నా అనదుట. నమశివాయ అన్నా, నమో నారాయణాయ అన్నా ఏముండదు. ఆయన అనుభవం ఆయన చెప్పాడు ఆ చోట. ఆ జ్వాలాయాం వైష్ణవీదేవి అన్న చోట ఆ జ్వాల, ఇది ఏదో ఉంటుంది ప్రకృతిలో ఉండే రకరకాలు. కొన్ని చోట్ల ఉష్ణకుండాలు ఉంటాయి, కొన్ని చోట్ల వస్తుంటాయి, కింద ఏదన్నా గంధకపు గనులు ఉన్నాయో ఏమున్నాయో, ఏదో హిందువులందరిది మూఢ విశ్వాసాలు. ఈ దీపాలు ఆర్పేసేయండి, దీన్ని పూర్తిగా తీసేసేయండి దేవాలయాన్ని అని ఆ రోజుల్లో అక్బర్ చక్రవర్తి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపిస్తే పక్కన ఉన్నటువంటి ఒక నదిలో నుండి ఈ దేవాలయంలో సరాసరి నీళ్లు పెట్టించారు. ఈ దీపం ఆరిపోవాలా, జ్వాలాముఖిలోని జ్వాల ఆరిపోవాలా అని చెప్పి ఆజ్ఞాపించాడు. నీళ్లు మళ్ళిచ్చారు సైనికులు, ఆయన ఢిల్లీ వెళ్ళాడు. ఎన్ని నీళ్లు మండించినా ఆ దీపం ఆరలేదు, అది అట్లనే ఉన్నది. అక్బర్ మనసాన పడ్డాడు, 2 నెలలు మనసాన ఉన్నాడు, రోగగ్రస్తుడైనాడు, ఏం చేయాలో తోచలేదు. వాళ్ళ మహమ్మదీయులలోనే ఉండేటువంటి ఒక గురువు, ఒక హకీం, అంతేకాదు ఒక గొప్ప మంత్రవేత్త, ఒక యోగి ఆయన వచ్చాడు. ఆయన వచ్చి చూసి, పాదుషా ఇది మామూలు వ్యాధి కాదు, మీరేదో దైవాపచారం చేసినట్లున్నారు, ఆ దైవాపచారాన్ని సరిదిద్దుకుంటే తప్ప మీకు ఈ వ్యాధి కుదరదు అని చెప్పాడు. చెప్తే అప్పుడు ఆయన ఈ విషయం తెలుసుకొని మళ్ళీ ఆజ్ఞ ఇచ్చాడు, ఆ నదిని మళ్ళించండి, ఆ దేవాలయంలో ఏదైనా నేను ఇచ్చిన ఆజ్ఞ వల్ల పాడై ఉంటే అది పునర్నిర్మించండి అని ఒక వెండితో చేసినటువంటి పెద్ద గొడుగు, ఆ వెండితో చేసినటువంటి పెద్ద కత్తి ఆ దేవాలయానికి బహూకరించాడు. అయితే ఆ దేవత దాన్ని స్వీకరించలేదుట. ఆ కత్తి అక్కడికి తీసుకెళ్ళగానే నల్లబడిపోయిందిట. ఇప్పటికీ నల్లబడిన కత్తిని చూపిస్తారు వాళ్ళు. ఇలా మహిమాన్వితమైనటువంటి ప్రదేశాలు. ఆ మహిమాన్వితమైనటువంటి ప్రదేశాలు మహాకాళీ క్షేత్రం, భర్తృహరి గుహలు, అక్కడే బేతాళుని యొక్క విగ్రహం కూడా కనిపిస్తుంది. పరమేశ్వరి అయినటువంటి మహాకాళి ఉన్నటువంటి చోటు ఉజ్జయిన్యాం మహాకాళి, ఆ ప్రదేశాలన్నీ చూడటం జరిగింది. అటువంటి మత్స్యేంద్రనాథుడు మొదలైనటువంటి సిద్ధపురుషులు సంచరించినటువంటి ప్రదేశం. ఈ దేవి కొల్చి మత్స్యేంద్రనాథాదులు యోగ సంసిద్ధికి ఒడయలైరి. ఏ దేవి మణి దివ్య పాదుకాయుగళంబు పాతాళపతి మోసుపడగలందు. అగస్త్య మహర్షి ఆ దేవతను చూస్తున్నాడు. ఆమెకు మణిపాదుకలున్నాయి. కామాక్షీదేవి పాదముల కింద మణులతో చేసిన పాదుకలు పెట్టారు అక్కడ. ఆ మణిపాదుకలను ఆదిశేషుడు మోస్తూ ఉంటాట. మణిదివ్య పాదంబు పాతాళపతి మోచుపడగలందు. మణిదివ్య పాదుకాయుగళమును దేవతలకు దేవాలయాలలో చక్కటి పాదుకలు పెడతారు. పెడితే పాతాళపతి ఎప్పుడు కూడా వచ్చి మోస్తూ ఉంటాడు ఆమె పాదుకలను అని అన్నారు. పాతాళపతి మొయ్యటం ఏమిటనండి, ఆదిశేషుడు పురాణాల ప్రకారం ఆదిశేషుడు భూమిని మోస్తున్నాడు. భౌతికమైనటువంటి సైంటిఫిక్ ట్రూతా కాదా అనేది ఎట్లా ఉన్నప్పటికీ కూడాను అది ఒక పౌరాణికమైనటువంటి గాథ సత్యం. ఆయన ఎక్కడి నుంచి మోస్తాడు, ఈ భూమి మొత్తాన్ని కింది నుంచి మోస్తాడు. ప్రత్యేకంగా మళ్ళీ ఈమె పాదుకలను మొయ్యాలనంటే ఆయన ఏం చెయ్యాలా, భూమిలో నుండి చొచ్చుకొని వచ్చి ఎక్కడో భూగోళం అడుగునున్నటువంటి ఆదిశేషుడు ఆయన ఈ భూమిని చొచ్చుకొని వచ్చి తన పడగను ఆమె పాదుకల కింద పెట్టి మొయ్యాలే. ఇది ఎంతవరకు సమంజసం అండి. ఏదో కవులు, పండితులు, ఋషులు చమత్కారాలు, ఉత్ప్రేక్షలు, అతిశయోక్తులు ఇలాంటివి చెబుతుంటారు అంటే కాదు, ఇది సత్యమే అని ఒక అద్భుతమైన గాథ మనకు నిరూపిస్తుంది. ఒక ఆశ్చర్యకరమైనటువంటి గాథ ఉత్తర హిందూస్థానంలో వ్యాపించున్నది. ఢిల్లీని ఒకనాడు మహమ్మదీయుల పరిపాలన ఈ దేశంలోకి ప్రవేశించకముందు ఢిల్లీని పృథ్వీరాజ్ పరిపాలిస్తున్నాడు. కనోజ్ రాజైనటువంటి జయచంద్రుని యొక్క కూతురు సంయుక్తను రాక్షస వివాహం ద్వారా పెళ్లి చేసుకున్నాడు. రాక్షస వివాహం అంటే దుర్మార్గం అనుకోకండి, ఆమెను ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకి ఇష్టం, కృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకొచ్చినట్లుగా జయచంద్రుడి రాజ్యం మీదకి వెళ్ళి సంయుక్తను తెచ్చి పెళ్లి చేసుకున్నాడు. రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. మహమ్మద్ ఘోరీ దండయాత్రలు చేస్తున్నాడు. మహమ్మద్ ఘోరీ వస్తున్నాడు, సైన్యాలు తీసుకొని వచ్చాడు. పృథ్వీరాజ్ చేతుల్లో ఓడిపోయినాడు. ఓడిపోయినవాడు కాళ్ళ మీద పడ్డాడు, శరణు శరణు అన్నాడు. శరణాగత రక్షణం క్షత్రియ ధర్మం, కాళ్ళ మీద పడినటువంటి వాడిని రక్షించటం వాడి ప్రాణాలు తీయకూడదు, క్షత్రియ ధర్మం కదా ఇది అని అనుకున్నాడు. పృథ్వీరాజ్ వాడిని విడిచిపెట్టాడు. వాడు వెళ్ళిపోయినాడు. మళ్ళీ కొన్నాళ్ళకు మళ్ళీ సైన్యాలు గుర్చుకున్నాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ యుద్ధం చేశాడు, మళ్ళీ ఓడిపోయినాడు, మళ్ళీ కాళ్ళ మీద పడ్డాడు. సైన్యాలు గుర్చుకోవటం, రావటం, ఓడిపోవటం, కాళ్ళ మీద పడటం, శరణు శరణు అంటాం, ఈయన విడిచిపెట్టడం చాలాసార్లు జరిగింది. ఇలా జరుగుతున్నది చరిత్ర. చరిత్ర తర్వాత జరిగిన సంఘటన మీకు తెలుసు. ఎప్పుడో ఒక్కసారి వచ్చాడు, గెలిచాడు, పృథ్వీరాజ్ తలదీశాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. మహమ్మదీయుల యొక్క పరిపాలన ఈ దేశంలో ప్రారంభమైంది. సావర్కార్ భారతదేశ చరిత్రను వ్రాస్తూ పృథ్వీరాజ్ చేసినటువంటి ధర్మ వికృతి అన్నదాని గురించి చెప్పాడు. ఆయన శరణాగత రక్షణం క్షత్రియ ధర్మమే, కానీ దేశం కాలం మారిపోయింది, కలియుగం వచ్చేసింది. ఆ పాత ధర్మాలు కొన్ని పట్టుకొని ఇంకా వేలాడుతూ ఉంటే ఎట్లా ధర్మం అని అనుకొని, ధర్మాన్ని అర్థం చేసుకోలేకపోవటం. ఏ వ్యక్తి భారతాన్ని చదువుతాడో, ఏ వ్యక్తి కృష్ణుడి పాత్రను అర్థం చేసుకుంటాడో ఆ వ్యక్తికి నిజమైనటువంటి ధర్మస్వరూపం తెలుస్తుంది. కృష్ణుడు ఒకచోట అంటాడు, శత్రువులు బలవంతులు దుర్మార్గులు మాయావులు అయినప్పుడు వాళ్ళను జయించుటకు మనము కొన్ని మాయలు పన్నుట తప్పు కాదు. మాయలు తప్పదది, లేకపోయేటైతే ఇవాళ రాజ్యాలు నిలవు. ఏదో మన దేశం నుండి ఏ పాకిస్తాన్కు గూఢచారిని పంపించారనుకోండి, అక్కడ ఉన్న విషయాలు కనుక్కోవడానికి సత్యం అనేటువంటిది పరమధర్మము. నువ్వెవరయ్యా, ఎందుకు వచ్చావు? నేను భారతదేశం నుండి వచ్చిన గూఢచారిని, మీ రహస్యములు తెలుసుకున్నట్టుగా వచ్చి తిని అని చెప్పాడు అనుకోండి, చెబితే ఎట్లా? కనుక సత్యం ధర్మమే, అది ఎక్కడ పాటించాలా, ఎక్కడ పాటించకూడదు. అహింస ధర్మమే, దాన్ని ఎక్కడ పాటించాలా, ఎక్కడ పాటించకూడదు. ఇవి తెలియకపోతే చాలా జీవిత తత్వాన్ని, జాతి యొక్క గమనాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టమవుతుంది. ఒకసారి కాలేజీలో పాఠం చదువుతున్న రోజుల్లో ఒకసారి ఓ విద్యార్థి ప్రశ్న వేశాడు, రాముడి భార్య సీతను రావణాసురుడు ఎత్తుకుపోయినాడండి, అందరికీ తెలుసు. ఆ సీతను తిరిగి తెచ్చుకోవటం కోసం ఆయన సైన్యాలతో వెళ్ళి కొన్ని లక్షల లక్షల మందిని, రాక్షస జాతిని సంహరించి నాశనం చేశాడు కదా. మన దేశానికి అహింస ప్రధాన ధర్మం కదండి, అహింసా ప్రధానులు అయినటువంటి మనం ఏం ఆయన యుద్ధం చేయకపోతే ఏం పోయింది, ఆ పెళ్ళాన్ని తెచ్చుకోకపోతే ఏం పోయింది, ఇంకో పెళ్లి చేసుకుంటే సరిపోయేది కదా, మహారాజా ఆయనకి ఏమన్నా పిల్లనివ్వనన్నారా, ఎందుకు యుద్ధం చేయాలా, ఈయన లక్షల మందిని ఎందుకు సంహరించాలా, అహింసా సిద్ధాంతానికి విరుద్ధం కదండి. ఓ, ఇట్లా ఉంటాయి ఆలోచనలు. ఒక జాతిలో ఒక మహాపురుషుడు, ఒక దేశానికి చక్రవర్తి యొక్క కుమారుడు, యువరాజు, రేపు రాజు కాబోయేవాడు, ఆయన భార్యను ఎవడన్నా ఎత్తుకుపోతేనే దిక్కులేని స్థితి కనుక వచ్చేటైతే ఇంకా ఆ జాతి ఉండేందుకు, లేకుండా ఎందుకు? అంటే ఆ జాతి చచ్చిపోయినట్టు లెక్క. ఇది చచ్చిన జాతే కాదే, కాదు గనుకనే రాముడు వెళ్ళాడు చంపాడు. చచ్చిన జాతి కాదు మరి చావదు వేయి యుగాలకైనా, వెన్నిచ్చిన జాతి కాదు పరువెత్తి విరోధిని విల్చి కౌగిటను గృచ్చిన జాతిరా ఇది, మరుత్తరు శాఖలతోడ హాయిగా అచ్చనగాయలాడుకొనెరా మన కీర్తిలతామ తల్లికల్, అంటాడు కరుణశ్రీ. పృథ్వీరాజ్ ఈ జీవిత గాథల్లో ఉత్తర హిందుస్థానంలో వ్యాపించినటువంటి ఒక తాంత్రిక కథ ఉన్నది. అక్కడి తంత్ర గ్రంథాలలో ఈ పృథ్వీరాజు యొక్క చరిత్రలో ఒక విచిత్రమైనటువంటి సన్నివేశాన్ని చెప్పారు. ఆయనకొక అఘోరి గురు ఉండేవాడు, భైరవానంద అఘోరి. ఆ అఘోరి దిగంబరుడు, ఆయన ఊళ్ళోకి వచ్చేవాడు కాదు. ఎప్పుడైనా వస్తే అందరూ కూడా భక్తితో నమస్కారం చేసేవాళ్ళు, మహాపురుషుడిగా ఆయన్ని చూసేవాళ్ళు. పట్టణాలలో ఎప్పుడో ఎప్పుడో కానీ అటువంటి వాళ్ళు ఉండరు. గుంటూరు పట్టణంలో కూడా 1940 ఆ ప్రాంతాలలో 6 అడుగుల ఎత్తుండి బంగారు వన్నె కలిగినటువంటి ఒక యోగి, దిగంబర యోగి సంచరించేటువంటి వాడు అని పెద్దలు చెప్పారు. కాశీలో త్రైలింగస్వామి అలా సంచారం చేశాడు. 280 సంవత్సరాలు జీవించినటువంటి తెలుగు యోగి ఆయన, దిగంబరుడై సంచరించాడు. సంచరిస్తుంటే బ్రిటిష్ ప్రభుత్వపు మహిళలు ఒకరోజు బజార్లో, షాజహాన్ కాలం నుండి ఆంగ్ల ప్రభుత్వం కాలం దాకా ఉన్నాడు ఆయన, ఒకరోజు బ్రిటిష్ అధికారుల భార్యలు షాపింగ్కి వెళ్ళారు. చూస్తూ ఇన్ను చూశారు, హూ ఇస్ దిస్ నేకెడ్ ఫకీర్, అసహ్యంగా ఉంది, బజార్లో తిరుగుతున్నాడు ఈయన అని చెప్పి మేజిస్ట్రేట్కు రిపోర్ట్ చేశారు. మేజిస్ట్రేట్ అరెస్ట్ హిమ్ అన్నారు. అరెస్ట్ చేశారు, తీసుకొచ్చి పోలీసులు కటకటాల్లో పెట్టారు. రేపు పొద్దున మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలి ఆయన్ను. సాయంకాలం అయింది, ఒరే నేను సంధ్యావందనం చేసుకోవాలరా అన్నాడు ఆయన. సంధ్యావందనమా, ఏమన్నానా, కటకటకాల కింద ఉన్నావు, కటకటాల వెనకాల ఉన్నావు, జైల్లో సంధ్యావందనం లేదేం లేదన్నారు. నేను చేసుకోవాలి, తప్పదు అన్నాడు ఆయన. ఎట్ట చేస్తామన్నాడు చూడండి అన్నాడు. మేడ మీద ఉన్నాడు ఆయనకి, ఈ కటకటాలు తాళం వేసినవి తాళం వేసినట్టే ఉన్నాయి. మేడ మీద ఉన్నాడు ఆయన. అయ్యా మీరు ఇట్లా చేశారంటే మా ఉద్యోగాలు పోతాయండి, రేపు మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసిన తర్వాత మీరు ఏమన్నా చేసుకోండి, ఆయన ఇష్టం మీ ఇష్టం అన్నారు. మర్నాడు మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేశారు ఆయన తీసుకెళ్ళి. తీసుకెళ్తే తెల్లవాడు, తెల్లదొర మ్యాజిస్ట్రేట్, ఏమయ్యా ఏమిటి నీకేం గొడ్డలు లేవా, కావాలంటే నేను 2 గొడ్డలు ఇప్పిస్తాను అంటే, ఇదో నాకు అలవాట్లేదండి. అలవాట్లేదంటే ఎట్లా, పట్టణంలో ఇట్లా ఉండకూడదు, నీకు జైలు శిక్ష వేస్తాను. వేసుకోండి, విన్నాను నిన్న జరిగిన సంగతి, అట్లా కాదు, గొడ్డలు కట్టుకో, నీకు వచ్చిన ఇబ్బంది ఏమున్నది, ఏమో ఇబ్బందో సబ్బందో నాకు ఇష్టం లేదండి. అంటే నువ్వేదో చాలా మహిమలు కలిగిన వాడివని మా పోలీస్ అధికారులు చెబుతున్నారు. ఏమో వాళ్ళు చెబుతున్నారేమోనండి, నేను ఒక పరీక్ష చేస్తాను, నిలుస్తావా చెప్పండి, ఏం పరీక్ష, నువ్వు వెజిటేరియన్వా నాన్ వెజిటేరియన్వా అన్నాడు. ఆ ప్రశ్న ఏమిటండి, నేను బ్రాహ్మణండి, నేను వెజిటేరియనే కదండి అన్నాడు త్రైలింగ స్వామి. అవును తెలుసు నాకు, నేను ఒక పని చేస్తా, నేను తిని నేను నాన్ వెజిటేరియన్ను, నా ఆహారం నువ్వు తీసుకో, నీ ఆహారం నేను తీసుకుంటా, నాది కనుక నువ్వు తింటే నేను విడిచిపెడతా శిక్ష వేయకుండా అన్నాడు. అంటే నాకేం అభ్యంతరం లేదండి, నేను ఏదైనా తినగలను, అయితే ఒక పని చేద్దామండి, ముందు నేను తినేది మీరు తినండి, మీరు తినేది నేను తర్వాత తింటా అన్నాడు. నేను తినేది ఏముందయ్యా, ఏవో పండు ఫలాలు, అదిగా నాకేం అభ్యంతరం లేదు, ముందే నువ్వు మొదలు పెట్టన్నాడు. ఏం చేశాడు ఆయన, చూశాడు ఒకసారి, చూసి ఆ కోర్టులో మల విసర్జన చేశాడు. చిచ్చి ఏం పని చేస్తావు అసహ్యంగా, ఇదేమిటయ్యా బుద్ధినదా లేదా నీకు అన్నాడు. నేను తినేది ఇదేనండి ఈ పూట అన్నాడు. అది ఎట్లా తింటావయ్యా అన్నారు. తింటాను చూడండి అన్నాడు. చేత్తో ఇట్లా తీసుకున్నాడు, నోటి దగ్గరికి పెట్టుకున్నాడు. ఆ చెయ్యి అడ్డం ఉన్నది, మ్యాస్టిట్ కనపడటం లేదు, ఇది రసగుల్లాగా మారిపోయింది, మిగతా వాళ్ళు ఈ పక్కన ఉన్న వాళ్ళకి కనిపిస్తున్నది. నువ్వు వేసుకున్నాడు, తిన్నాడు. చిత్తం మిగతా కొంత ఉన్నదండి, అది తమరు తినండి, ఇంక మిగతా తర్వాత చూద్దామండి అన్నాడు. చీచీచి పోవాయి అని ఇలాంటి వాడి మీద కేసులు ఏమిటి పాడేమిటి, వెళ్ళి వెళ్ళి బయటికి వెళ్ళిపో, పంపించేసేయండి రా ఆయన ఇట్లాంటి వాళ్ళను అని అన్నారు. అంటే మహాపురుషుడు, అత్యద్భుతమైన శక్తులు కలవాడు, ఎందరికో ప్రాణభిక్ష పెట్టినవాడు, ఎందరి వ్యాధులో కుదిర్చినవాడు, మహనీయుడైన యోగి అయి ఇంచుమించు 300 సంవత్సరాలు జీవించినటువంటి వ్యక్తి 1607 సంవత్సరం నుండి 1887 దాకా ఉన్నాడు ఆయన. ఆశ్చర్యకరమైనటువంటి మూర్తి. అలా ఈ భైరవానంద అఘోరి ఢిల్లీలో ఉన్నాడు. ఆయన అంతే, పృథ్వీరాజ్ ఒకరోజు ఆయన ఆశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళి, స్వామీజీ మీరు ఈ దేశాన్ని రక్షించాలా, మిమ్మల్ని శరణు వేడుతున్నాను, నేను ప్రార్థిస్తున్నాను అన్నారు. నిన్నందరూ శరణు వేడుతున్నారు, నువ్వు నా దగ్గరికి వచ్చి శరణ్ అంటావేమిటయ్యా అన్నాడు. అది మరి గురువు గారు కదండి మీరు, మహనీయులు, సిద్ధపురుషులు, మీ కాళ్ళ మీద పడటానికి మాకేం అభ్యంతరం అండి, మీరు ఉపకారం చెయ్యాలా. ఏం ఉపకారం కావాలి పృథ్వీరాజ్? మహమ్మదీయుల యొక్క దండయాత్రలు జరుగుతున్నాయి, వాటినేదో ఇప్పటికి నేను గెలుస్తున్నాను, కానీ భవిష్యత్తు ఎట్లా ఉంటుందో తెలియదు, భవిష్యత్తు ఏమవుతుందో తెలియదు. కనుక ఈ హిందూ రాజ్యం, ఈ దేశంలో హిందువులు, ఈ దేశాన్ని హిందువులు పరిపాలించాలా, హిందువుల రాజ్యం ఇది, ఇక్కడ హిందువుల అధికారం శాశ్వతంగా ఉండేటట్లుగా మీరు ఏదైనా చెయ్యండి, యజ్ఞం చేస్తారో యాగం చేస్తారో మీరు ఏం చేస్తామంటే దానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తాం మేము, మీరు దీన్ని ఏమైనా సరే అంగీకరించాలి అని ప్రార్థించాడు పృథ్వీరాజ్ అఘోరిని. ప్రార్థిస్తే ఆయన అన్నాడు, దీంట్లో ఒక రహస్యం ఉన్నది పృథ్వీరాజ్, సిద్ధులలో 2-3 రకాలు ఉన్నారు. ఒకటి మహాసిద్ధులు, ఓ మత్స్యేంద్రనాథుని వంటి వాళ్ళు, వశిష్ఠ వామదేవాదుల వంటి వాళ్ళు, మహాపురుషులు, ఏదైనా చేయగలిగినటువంటి వాళ్ళు. ఆ సిద్ధులకు వాళ్ళది భగవత్ సంకల్పము, వాళ్ళ సంకల్పము ఒకటిగానే ఉంటుంది. భగవద్ ఇచ్చ ఏమిటో అదే వాళ్ళ ఇచ్చగా ఉంటుంది. వాళ్లకు ఏది చేద్దామన్న కోరిక ఉండదు సామాన్యంగా, ఎందుకంటే ఇదంతా భగవంతుడి ఇచ్చ ప్రకారమే నడుస్తున్నది. కలియుగం 3 వంతులు ధర్మం అధర్మం ఉండాలా, కనుక మనం ఎందుకు చేయాలా, ఈశ్వర సంకల్పం అది, ఈశ్వర సంకల్పం ఏదో అది వాళ్ళ సంకల్పం, కనుక వాళ్ళ వల్ల ఏమీ జరగదు. వాళ్ళు మహాపురుషులే, 1000 లక్షల సంవత్సరాలు జీవిస్తారు, కానీ వాళ్ళ వల్ల సమాజానికి ఏం పెద్ద ఉపయోగం లేదు. 2వ తరగతి సిద్ధులు ఉన్నారు, దానికంటే కొంచెం స్థాయి తక్కువ వాళ్ళు. వీళ్ళ దగ్గర తపశ్శక్తులు ఉంటాయి, యోగశక్తులు ఉంటాయి, మనుషులను చంపగలరు, బతికించగలరు, ఏమైనా చేయగలరు. అయితే ఇది కూడా ఏమిటనంటే వీళ్ళది ప్రపంచం మొత్తాన్ని మార్చలేరు. కావాలంటే 100 మందిని బతికిస్తారు, 1000 మందికి బాగు చేస్తారు, 100,000 మంది మీద ప్రభావం చూపిస్తారు, 1 కోటి మంది మీద తమ విశ్వాసాన్ని కలిగిస్తారు, కానీ 100 కోట్ల మంది మీద ప్రభావం చూపించలేరు. ఎందుకంటే ఈశ్వర శక్తికి తక్కువ స్థాయిలో ఉన్న శక్తి కనుక. మేమంతా అట్లాంటి వాళ్ళమయ్యా, కొన్ని పనులు చేయగలం కానీ అన్నీ చేయటం సాధ్యం కాదు. రాజ్యములు మార్చటం, 1 కోట్ల మంది ప్రజలను ప్రభావితులను చేయటం, ఇవన్నీ మామూలు సిద్ధులు చేసేది కాదు. ఇంకా తక్కువ స్థాయి సిద్ధులు కనుక ఏంటైతే వాళ్ళది ఎంతవరకు అంటే ఏదో తీగల మంత్రం, పా మంత్రం ఏవో ఇలాంటివి వేసుకుంటూ చిన్న చిన్న బాధలు ఏదో పోగొడుతూ అవి చేస్తూ ఉండేటువంటి వాళ్ళు మరి చిన్న స్థాయి వాళ్ళు. అట్లా కాదు, మీరు మహాసిద్ధులు, మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అని అన్నాడు. సరే అట్లనే అంటుంటారు చాలా చోట్ల. భక్తులైన వ్యక్తులు ఏం చేస్తుంటారంటే సిద్ధ పురుషులు, యోగీశ్వరులు, మహనీయులు, పెద్దవాళ్ళు అట్లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు సాక్షాత్ అవతార పురుషులండి, మహనీయులండి, మీరే, మిమ్మల్ని మించిన వాళ్ళు లేరండి, మీరే దేవుడండి, దేవుడంటే మీరేనండి, వేరే దేవుడు ఏమిటనండి, మీరే దేవుడు అని అంటుంటారు. బాగానే ఉంది, అట్లా అంటుంటే బాగానే ఉంటుంది, తీయగా ఉంటుంది, చక్కగా ఆనందంగా ఉంటుంది. కానీ వీడు దేవుడు తను కాడని తెలుసు మనస్సులో, తెలిసినా సరే వాళ్ళు ఎదురుగా అంటుంటే బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అవతార పురుషుడు కృష్ణుడి తర్వాత అవతారం వచ్చేది మళ్ళీ కలియుగము చిట్ట చివర వస్తుంది కల్కి అవతారం. ఈ మధ్యలో ఎవరైనా అవతారములు అని చెప్పుకుంటే సంప్రదాయం ఒప్పుకోదు, సంప్రదాయం అంగీకరించదు. లేకపోతే కొన్ని చిన్న శక్తులు గలవాళ్ళు ఉండొచ్చు, సిద్ధులు ఉండొచ్చు, యోగీశ్వరులు ఉండవచ్చు, కొన్ని అద్భుతమైన శక్తులు సాధించిన వాళ్ళు ఉండవచ్చు, కానీ పరమేశ్వరుడి యొక్క అవతారము అని చెప్పుకోవటం మాత్రం న్యాయం కాదు, సత్యము కాదు, ఉండటానికి అవకాశం లేదు, వీలు కాదు. కనుక ఆ భైరవానంద అఘోరి ఎంత చెప్పినా పృథ్వీరాజ్ బతిమలాడుతూనే ఉన్నాడు. చివరకు అన్నాడు, సరే పృథ్వీరాజ్, నీ కోరిక ఎందుకు కాదనాలి, ఇంత బతిమలాడుతున్నావు, దేశానికి చక్రవర్తివి, నేను వస్తాను, ఓ ప్రయత్నం చేద్దాం అన్నాడు. నేను ఫలానా రోజు నీ కొలువుకోటానికి వస్తా అన్నాడు. అన్న ప్రకారం వెళ్ళాడు ఆయన. దిగంబరుడైన యోగి వెళ్ళేటప్పటికీ అందరూ మహారాజు కొలువుకోటంలో అందరూ మహారాజు ఆజ్ఞ మంత్రులు, సామంతులు, సేనాపతులు, అంతఃపురకాంతలు అందరూ కూడా ఉన్నారు అక్కడ. ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్ళి ఒక పుల్ల తీసుకొని వర్తులాకారంగా ఒక గీటు గీశాడు. ఓ పెద్ద అంత ఏరియా తీసుకొని వర్తులాకారంగా గీటు గీశాడు. మహారాజా, ఓ పెద్ద మేకు, ఒక కొయ్య సుత్తి తెప్పించండి అన్నాడు. చిన్న గుణపం లాంటిది తెప్పించండి, క్షణంలో తీసుకొచ్చారు. అందరూ ఏమనుకుంటున్నారు, ఈయన ఏదో పెద్ద యజ్ఞం చేస్తాడు, యాగం చేస్తాడు, పెద్దగా మంత్రాలు చదువుతాడు అని అనుకుంటున్నారు. ఏం చెయ్యలే ఆయన, ఆ మేకును కొయ్య సుత్తితో నేలలోకి పాతాడు. యజ్ఞాలు చేస్తున్నారు దేశంలో, అందరూ అది ఊహించారు, ఓ మహాయజ్ఞం ఆయన తలపెడతాడు, రాజుగారి చేత చేయిస్తాడు, చేయించవచ్చు, దానివల్ల కొన్ని ఫలితాలు రావచ్చు. రాజా జైసింగ్ లాంటివాడు శివాజీ మహారాజును జయించటం కోసం బ్రహ్మాండమైనటువంటి చండీ యాగం చేయించి వెళ్ళాడు శివాజీ మీదికి. శక్తివంతులైన వ్యక్తులు చేస్తే కొంత ఫలిస్తుంది, శక్తివంతులు కాకపోతే ఫలించదు. ఇవాళ చాలా చోట్ల యజ్ఞములు ఫలించటం లేదు. ఫలించకపోవటానికి కారణం ఏమిటి? జాతకం చూపించుకుంటారు, ఈ గ్రహం బాగలేదు, ఆ గ్రహం బాగలేదు అని అంటారు. శనికి జపం చేయండి, రాహువుకు జపం చేయండి అని అంటారు. చేయిస్తారు, హోమాలు చేస్తారు, దానాలు ఇస్తారు, అన్నీ జరుగుతాయి, పని మాత్రం జరగదు చాలా చోట్ల. ఏదో ఎక్సెప్షనల్ కేసెస్ ఉండవచ్చు. ఎందువల్ల జరగటం లేదు అని అంటే, నీకోసం మీ ఇంట్లో వచ్చి 3 గంటలు జపం చేసేటువంటి వ్యక్తి ఆ మంత్రాన్ని అంతకుముందు 100,000 సార్లు పురశ్చరణ చేసి ఉంటేనే అది ఇక్కడ ఫలిస్తుంది. మంత్రమునకు అధికారం ఉండాలే, మంత్రాధికారం పురశ్చరణల చేత వస్తుంది. జపము చెయ్యాలి, దశాంశ హోమం చెయ్యాలి, తద్దశాంశం తర్పణం చెయ్యాలి, తద్దశాంశం మార్జనం చెయ్యాలి, తద్దశాంశం సమారాధనం చెయ్యాలా, ఇన్ని చేస్తే ఒక పురశ్చరణ. ఇలాంటి పురశ్చరణలు చేస్తే కానీ మంత్రాధికారం రాదు. యజ్ఞం చెయ్యాలా? ఆ చేయిస్తామండి. 100 మంది కలిసి ఒక్కరోజు 100,000 ఆహుతులు వేయాలా? వేయించవచ్చు. 100 మంది దొరకరు, కొద్దిమంది దొరుకుతారు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? మేము మంత్రం చెప్పి స్వాహ అంటుంటాం, మీరు కూడా స్వాహ అనండి, అయిపోతుంది, 100 మంది కూర్చుంటారు, అయిపోయిందండి లక్ష. మంత్రాధికారం లేని వాళ్ళు ఆహుతులు వేస్తే ఫలితాలు ఎట్లా వస్తాయి? చాలా చోట్ల అది అలా. ఈ అఘోరి సుత్తి కొట్టాడు, సుత్తితోటి మీకు దిగబడిపోయింది, పనైంది మహారాజా అన్నాడు. అందరూ దిగ్భ్రాంతితో చూస్తున్నారు, ఏమిటి పని అయిపోయింది అంటాడు. నేను మేకు కొట్టాను ఇక్కడ, ఈ మేకు ఆదిశేషుని తలలో దిగబడింది, ఆయన పైకొచ్చాడు మంత్రశక్తి వల్ల, ఆయనలో దిగబడింది, ఆయన ఇంకా కదలడు, ఆయన కదలనంతకాలం హిందూ రాజ్యం స్థిరంగా ఉంటుంది, మీ సామ్రాజ్యము కదలదు, మీకు ఏ ఇబ్బంది రాదు, మీరు సుఖంగా ఆనందంగా ఉండవచ్చును అన్నాడు. ఎవ్వరేం మాట్లాడటం లేదు, అందరూ చూస్తున్నారు, మంత్రులు, సామంతులు, సేనాపతులు అందరూ చూస్తున్నారు. రాణి సంయుక్త అన్నది మహారాజుతో నెమ్మది, మహారాజా ఏమిటి ఇంత వెర్రి వాళ్ళు, ఎవరో దిగంబర బైరాగిని పట్టుకొచ్చారు, ఆయన ఏదో మేకొట్టి మీ రాజ్యం స్థిరంగా ఉంది అయిపోయిందని అంటున్నాడు. ఇది ఏమిటండి, ఇది హాస్యాస్పదంగా ఉన్నది. మీరు మహారాజు కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏమనలే కోరుకుంటున్నారు, కానీ కూర్చున్న వాళ్ళందరూ తమలో తాము నవ్వుకుంటున్నారండి అన్నది. ఏం మాట్లాడలేదు, ఆయనకు అర్థం కాలే, ఏం చేయాలో తోచలేదు. ఆయన విన్నాడు అఘోరి, మహారాజా మహారాణి గారు అన్నది విన్నాను నేను, మీరు కూడా అట్లనే అనుకుంటున్నారా అన్నాడు. ఏం మాట్లాడలేకపోతున్నాడు. అప్పుడు రాణి లేచి అన్నది, అనుకోక ఏం చేస్తాము స్వామి, మీరు ఏదో చేసిరి, దానికి ఏమిటి, అదేదో ఆదిశేషుడి తలకాయలో దిగబడింది అంటారు, ఆదిశేషుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడ దిగబడ్డాడు, దాంట్లో దిగబడటం ఏమిటి, ఇది ఎలా నమ్మమంటారు, ఇది ఇది చేసి హిందూ రాజ్యం స్థిరంగా ఉంటుంది అని అంటే ఏమిటండి ఇది అంటేను, మహారాజా మీరు కూడా అలానే అనుకుంటున్నారా. ఆయన పాపం ఏం మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. సరే తెలిసిపోయింది, మీకు నమ్మకం కలగలేదు, నమ్మకం కలిగి ఉంటే మీ ఆవిడ మందలించేవాళ్ళుగా, మందలించలేదుగా మీరు, అంటే మీకు కూడా అలానే ఉంది, నేను నిరూపిస్తా, నిరూపించండి అన్నది ఆవిడ. చూడు తల్లి, నేను మేకు కొట్టాను, అందులో సగం నేలలో దిగబడింది, ఇప్పుడు ఆ మేకును పైకి తీస్తున్నాను, మీరు కావాలంటే ఇక్కడ తవ్వి చూడండి అని మేకు తీశాడు. మేకులో నుంచి బొటబొటబొట నెత్తురు గారుతున్నది, ఇక్కడ చూడండి ఈ సందులో నుంచి ఆదిశేషుడు కనిపిస్తాడు మీకు, మేకవాలు పాడేశాడు, వచ్చి చూసుకోండి మహారాజా, నేను వెళ్ళొస్తాను అన్నాడు. అయ్యా మరి ఏమిటి, ఏమేముంది, మీకు తీశాంగా, ఇంకా మీ కర్మ మీది, మీకు తీశాము అయిపోయింది, మీకుంటే మీ రాజ్యం, మీకు లేదు కర్మ ఎట్లుంటే అట్లా, ఉండదని అన్ను ఉంటుందని అన్ను, పరమేశ్వరుడు ఏది రాసి పెడితే అది జరుగుతుంది, దాన్ని కాదనేటట్టు చెయ్యాలి అని ప్రయత్నం చేశా, మీ విశ్వాసరాహిత్యం వల్ల అది పోయింది. అయ్యా ఇంకొకసారి కొట్టండి, ఇంకో మళ్ళీ మీకు, ఇంకా అయిపోయింది, ఇంకా లేదు, ముహూర్తం దాటిపోయింది, వెళ్ళిపోయినాడు ఆయన. ఒక క్షణం అక్కడ పాము కనిపించింది అందరికీ ఆ సందుల్లో నుంచి. అలా ఉంటుంది, ఏ దేవి మణిదివ్య పాదుకాయుగళంబు పాతాళపతి మోచు పడగలందు, అమ్మాదేవి కామాక్షి అఖిల వంద్యా, ఆమెను చూచాడు అగస్త్య మహర్షి, దర్శనం చేసుకున్నాడు. అక్కడి నుంచి వరదరాజస్వామికి మరొక్కసారి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళి పక్కనే ఓ చిన్న కుటీరాన్ని నిర్మించుకొని ఆ గుడికి పక్కన అక్కడ తపస్సు చేయటం మొదలుపెట్టాడు. పరమేశ్వరుడైన నారాయణుణ్ణి గురించి తపస్సు చేస్తున్నాడు ఆయన. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అలా నారాయణుణ్ణి గురించి జపం చేయటం మొదలుపెట్టాడు. మహాతపస్సంపన్నుడు మహనీయుడు అయినటువంటి అగస్త్య మహర్షి చాలా కొద్ది కాలం తపస్సు చేయగానే నారాయణుడు సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించి, మహర్షి ఎందుకు తపస్సు చేస్తున్నావు అని అడిగాడు. తెలియదని కాదు, తెలిసినా అడుగుతుంటారు. నారదుడు వెళ్ళి వైకుంఠానికి వెళ్ళి, స్వామి భూలోకంలో అందరూ బాధలు పడుతున్నారు, ఇట్లా ఉంది అట్లా ఉంది, మీకు తెలియదని కాదు, ఇది చెప్పటం నా బాధ్యత కనుక నేను వచ్చి చెబుతున్నాను అని అంటాడు. అంటే అవునులే కానీలే అట్లనా, ఏం జరుగుతున్నది మహర్షి అంటాడు విష్ణుమూర్తి. ఇలా జరుగుతున్నది అని చెబుతాడు. మీకు తెలుసు అయినా చెబుతున్నాను అని అంటారు. పురాణాలలో ఇదొక పద్ధతి అన్నమాట అది. ఈ అలానే, స్వామి నేను ఎందుకు తపస్సు చేశానో మీకు తెలుసును, కాశీని విడిచిపెట్టినటువంటి బాధ భరించలేక, ఆ వేదన తట్టుకోలేక మనశ్శాంతి కోసం నేను తపస్సు మొదలుపెట్టా. కానీ మొదలుపెట్టిన కొంతకాలానికి, తపస్సు మొదలుపెట్టిన కొంతకాలానికి, కొద్ది నెలలకు నా మనస్సు మారిపోయింది. తపస్సు మొదలుపెట్టేటప్పుడు కొంతమంది ఒక ధ్యేయంతో మొదలు పెడతారు. ఆ ధ్యేయం నిలవవచ్చు, నిలవకపోనవచ్చు. మధ్యలో తాము దేనికోసం చేస్తున్నారో దాంట్లో మార్పు రావచ్చు. నాకు మార్పు వచ్చింది, మొదలుపెట్టినప్పుడు నాకు మనశ్శాంతి, దానికోసం చేస్తున్నా నేను, కానీ కొంత దూరం వచ్చిన తర్వాత నా మనస్సు మారిపోయింది అన్నాడు. నారాయణుడు నవ్వాడు. ఆయనకు తెలుసు, మీరంతా చండీ సప్తశతి చదువుకున్నటువంటి వాళ్ళు. చండీ సప్తశతిలో నాలుగవ కథ చూడండి. సురధుడనే రాజు, సమాధి అనే వైశ్యుడు, ఇద్దరూ, ఒక ఆయన రాజ్యభ్రష్టుడైనాడు, ఒక ఆయన కుటుంబ భ్రష్టుడైనాడు. రాజులు, శత్రురాజు వచ్చి సైన్యంతో తన రాజ్యాన్ని ఆక్రమించారు, తప్పించుకొని అడవుల పాలైనాడు. ఈ వైశ్యుడు వ్యాపారంలో నష్టపోయినాడు, ఇంట్లో సరిగ్గా చూడలేడు, డబ్బులు లేకపోయేసరికి. డబ్బులు ఉన్నంతకాలం బాగా చూశారు, డబ్బులు లేకపోయేటప్పటికి భార్య పిల్లలే సరిగ్గా చూసేవాళ్ళు కాదు. తెలుగులో ఓ పద్యం ఒకటి ఉన్నది సుమతి శతకంలో, గడనగల్ల మగన్ని చూచిన అడుగులకు అడుగులొత్తు అతివలు. అడుగులకు అడుగులొత్తుతారట. గడనుడుగు మగని చూచిన నడపీనుగ వచ్చెనంచునగుదురు సుమతి. చాలామందికి ఉద్యోగాల్లో చేసి రిటైర్ అయిన వాళ్ళకి అనుభవం వస్తుంది. ఆ ముందు రోజు 10 ఆఫీస్కి వెళ్తాడు, పొద్దున్నే లేస్తాడు, గబగబా స్నానం చేస్తాడు, ఆఫీస్కి బయలుదేరతాడు, బ్రేక్ఫాస్ట్ రెడీ ఉంటుంది, అన్నీ ఉంటుంది. రిటైర్ అయ్యి ఇంట్లో ఉన్న మరుసటి రోజు స్నానానికి వెళ్తున్నాడు అనుకోండి, మీరు కాసేపు ఆగండి, అబ్బాయి ఆఫీస్కి వెళ్ళాలి, ఏం మీకు తొందర ఏముంది, కాసేపు ఉండండి అంటారు. మరి ఆకలి అవుతుంది, బ్రేక్ఫాస్ట్ చేయాలా, స్నానం చేయాలా, ఉండండి, అబ్బాయి ఆఫీస్కి పోయిన తర్వాత చేదురు కానీ ఏమి కాస్త హడావిడి పడతారు ఏమిటి, ఒక పూట ఇంకేం ఇంట్లోనేగా ఉండేది, ఎప్పుడైనా తినొచ్చు. జీవితాలు ఇట్లా ఉంటుంటాయి. పాపం ఆయన ఆ సమాధి అన్న వైశ్యుడు అట్లా బాధలు పడి అడవికి వచ్చాడు. ఇద్దరూ కలిశారు, ఒకళ్ళనొకళ్ళు కలబోసుకున్నారు, ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళకు చెప్పుకున్నారు. ఏం చేద్దాం మనం, అలా వెళుతూ 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 ఉంటే అడవిలో ఒక మహర్షి యొక్క ఆశ్రమం కనిపించింది. సుమేధుడు అని చెప్పి ఒక మహర్షి యొక్క ఆశ్రమం కనిపించింది. ఆయన్ని ఆశ్రయించారు. ఆయన ఏదో వాళ్ళకో మంత్రం చెప్పాడు, ఆయన ఇది చేసుకుంట్రా అన్నాడు. ఇద్దరూ ఆ మంత్రాన్ని, చండీ నవాక్షరి మంత్రాన్ని చేశారు. వాళ్ళు రెండేళ్ళు చేస్తే పరమేశ్వరి వాళ్లకు స్వప్నంలో దర్శనమిచ్చింది. 3 చేశారు, పరమేశ్వరి వాళ్లకు దర్శనమిచ్చింది. నాయనా మీకేం కావాలరా, ఎందుకు తపస్సు చేశావు, సురధుణ్ణి అడిగింది మహారాజును. అమ్మా నేను రాజ్యం కోసం చేశాను, రాజ్యభ్రష్టుణ్ణైనాను, నేను మళ్ళీ శత్రువులను జయించాలి, నాకు పరాక్రమాన్ని, సంపదను, ఐశ్వర్యాన్ని, రాజ్యాన్ని ప్రసాదించు అంటే ఆమెన్నది, నాయన నువ్వు చేసిన తపస్సుకు ఈ చిన్న రాజ్యం ఇవ్వటం పెద్ద విశేషం ఏముంది, నువ్వు చేయగలిగినంతకాలం చేయి, ఈ రాజ్యం ప్రపంచం మొత్తాన్ని పరిపాలించు, అంతేకాదు నీవు ఈ పరిపాలన అయిన తర్వాత నిన్ను మనువును చేస్తా నేను, అంటే భూలోకం మొత్తానికి అధికారిని చేస్తా, 200,000 పాటు పరిపాలిద్దువు కానీ ఒక మన్వంతరం భూమిలో మనం 200,000 ఒక యూనిట్ మన్వంతరము అంటాం, ఆ మన్వంతరంలో ఒక మను ఉంటాడు భూలోక పరిపాలకుడుగా, 3 అధిపతిగా ఒక ఇంద్రుడు ఉంటాడు, దిక్పాలకులు ఉంటారు, సప్తర్షులు ఉంటారు, వీళ్ళందరూ కూడా మన్వంతరం మారంగానే మారిపోతూ ఉంటారు. అలాంటిది ఇవన్నీ పదవులు లాంటివన్నమాట. ఇంద్రుడు ఒక పదవి, మను ఒక పదవి, ఇప్పుడు పురంధరుడు అనేటువంటి వాడు ఇంద్రుడుగా ఉన్నాడు మనకిప్పుడు. రేపు ఇంద్ర పదవి యొక్క వెయిటింగ్ లిస్ట్లో ఇద్దరు ఉన్నారు, ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్. ఫస్ట్ నేమ్ బలిచక్రవర్తిది, ఎందుకంటే వామనుడుగా ఉన్నప్పుడు బలిచక్రవర్తికి ఇంద్ర పదవిని ఇస్తానని వాగ్దానం చేశాడు. అలానే విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడికి ఇంద్ర పదవి ఇస్తానని వాగ్దానం చేశాడు. కనుక వీళ్ళిద్దరికీ ఇంద్ర పదవులు. అలా ఇవన్నీ కూడా చిన్న చిన్న పదవులు లాంటివి. ఆ పదవుల వరకు బాగానే ఉన్నది, కానీ అప్పుడప్పుడు ఈ పదవుల్లో కూర్చున్న వాళ్ళు అహంకారం వల్ల కొన్నిసార్లు చిక్కులు తెచ్చుకుంటూ ఉంటారు. నహుషుడు వంటి వాళ్ళు, నహుషుడు ఇంద్ర పదవిలో కూర్చోబెడితే అధికారము చలాయించటము ఏదో కాక ఇంద్రుడి భార్య కూడా నా భార్య కావాలంటాడు. ఇప్పుడు ఇవాళ ఏదో కలెక్టర్ గారు సెలవు పెట్టి ఊరికి వెళ్ళాడు అనుకోండి, జాయింట్ కలెక్టర్ కలెక్టర్గా కూర్చోమంటారు. కూర్చోగానే ఆయన భార్య నాకు కావాలంటే వస్తుందే? తప్పు కదా అది. కానీ ఆ నహుషుడు అట్లాంటి పని చేశాడు, దెబ్బతిన్నాడు అయిపోయింది అనుకోండి. ఇలాంటివి చిత్రంగా ఉంటాయి ఈ ప్రపంచంలో జరిగేటువంటి గాథలు. ఆ సమాధి దగ్గరికి వెళ్ళింది పరమేశ్వరి. నాయనా నీకేం కావాలి అంటే, అమ్మా నేను తపస్సు మొదలుపెట్టినప్పుడు మళ్ళీ నేను వ్యాపారం చేయాలి, బాగా డబ్బులు సంపాదించాలి, నా భార్యాబిడ్డలు నన్ను బాగా చూడాలి, ఆ వరం ప్రసాదించమని అడుగుదామనుకున్నాను. కానీ తపస్సు మొదలుపెట్టి రోజు ఆహారాది కఠోర నియమాలతో కఠోర తపస్సు తీవ్రంగా చేస్తూ ఉంటే మనస్సు మారిపోయిందమ్మా, నాకు ఈ భౌతిక సుఖాల మీద కోరిక లేదు, ఇప్పుడు ధనం మీద వాంచలేదు, సుఖముల మీద వాంచలేదు, నాకు ముక్తిని ప్రసాదించు తల్లి అని అడిగాడు సమాధి. సరేనాయనా తథాస్తు, నువ్వు ఏది కోరితే అది ఇస్తా, భక్తులు ఏది కోరితే అది ఇవ్వటానికి మేము వచ్చేది. అలా ఆ సమాధి వలనే అగస్త్య మహర్షి కూడా అన్నాడు, నా బాధ కోసం తపస్సు చేశా, కానీ ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఈ ప్రపంచంలో? ఒక్కొక్కళ్ళకు రకరకాల బాధలుంటాయి. ఒకళ్ళకు రాజ్యం పోయిన బాధ, ఒకళ్ళకేదో ఇంట్లో కుటుంబ సభ్యులు మరణించిన బాధ, ఏవో బాధ, అనారోగ్య బాధ, మరొక బాధ, రకరకాల బాధలతో పరితపిస్తుండేటువంటి ఈ మానవ జాతికి తరుణోపాయం ఎట్లా, అది అడుగుదామని ఇప్పుడు కోరిక కలిగిందండి. నా ఒక్కడి మనశ్శాంతి కాదు, లోకానికి శాంతి కలిగించటం ఎట్లా, ఇవాళ నాకు కావలసింది అది, దాన్ని చెప్పండి అన్నాడు. అంటే అప్పుడు విష్ణుమూర్తి అన్నాడు, లలితాదేవిని ఆరాధించు, ఆరాధిస్తే నీకు మనశ్శాంతి కలుగుతుంది, నీ కోరిక తీరుతుంది. నీ కోరికే కాదు, ఎవరు ఆమెను ఆరాధించినా వాళ్ళ యొక్క కామ్యములన్నీ తీరుస్తుంది ఆ దేవత. నేను మిమ్మల్ని ఆరాధిస్తే మీరు లలితాదేవి పేరు చెబుతారేమిటండి, మీరు అన్నీ ఇవ్వగలరు కదా. అంటే నాకంటే గొప్ప దేవత ఆ పరమేశ్వరి, మమ్మల్ని అందరినీ సృష్టించిన దేవత ఆమె, ఆమెను పూజించు అంటే, నేను ఎప్పుడు వినలేదండి, ఇన్నాళ్ళు కాశీలో ఉన్నాను, శివుణ్ణి కొలిచాను, మీరు అక్కడున్నారు, అప్పుడప్పుడు విష్ణుమూర్తి అన్నా నాకు భక్తి. కానీ లలితాదేవి ఎవరండి అంటే, అప్పుడు ఆయన అన్నాడు, నీవు తపస్సు చేశావు, నేను వచ్చాను, వరం ఇచ్చాను, వెళ్తున్నాను, నీతో డైలాగులు చెబుతూ కూర్చోవటం కాదు, నేను ఆ మాట సరదాగా అంటున్నాను అనుకోండి. నా అవతారమైనటువంటి హయగ్రీవుడు వస్తాడు నీ దగ్గరికి, హయగ్రీవుడి దగ్గర హయగ్రీవుడు వస్తాడు, ఆ హయగ్రీవుడు నీకు లలితాదేవి యొక్క విశేషములను చెబుతాడు అని అని చెప్పాడు విష్ణుమూర్తి. అదృశ్యమైనాడు. సహజంగా చాలా చిత్ర విచిత్రమైన విశేషాలను నేను చూస్తుంటాను. కొన్ని వందల మంది నా దగ్గరికి ఎప్పుడు వస్తూ ఉంటారు. ఈ వచ్చే వాళ్ళల్లో చాలా వింత మాటలు చెప్పేవాళ్ళు కనిపిస్తారు. ఒకసారి ఒక ఆయన వచ్చాడు, ఇప్పుడు అప్పుడప్పుడు వస్తుంటాడు, కొంచెం ఆలస్యంగా వస్తే ఇంత ఆలస్యంగా వచ్చారు, పెందలాడు వస్తారని నిన్న చెప్పారు కదా అని అంటే, వద్దాం అనుకున్నానండి, కానీ పొద్దున్నే నేను జపం చేసుకోవడానికి కూర్చోగానే విష్ణుమూర్తి వచ్చాడు, ఆయనతో ఒక అరగంట మాట్లాడాను, ఇంతలో శివుడు వచ్చాడు, ఆయనకి ఎక్కువ టైం ఇంటర్వ్యూ టైం ఇవ్వలేకపోయినాను, మీ దగ్గరికి రావాలి కదా అని చెప్పి కొంచెం వాళ్ళతో కొంచెం మాట్లాడటంలో ఆలస్యం అయిపోయిందండి అన్నాడు. సరే బాగుంది, శివుడితో విష్ణువుతో మాట్లాడుతూ వాళ్ళకు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చేటంత గొప్పవాడివి నువ్వు, మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాను. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే నాకేదో ఫలానా బాధ ఉన్నదండి, ఆ బాధ మీరు పోగొట్టండి అన్నాడు. ఈ బాధ పోగొట్టడానికి శివుడు విష్ణువు పోగొట్టడా అంటే, ఈ వీటిల్లో ఈ ఇటీవల చాలా చోట్ల ఈ ధ్యాన సంప్రదాయాలు కొన్ని కొత్త కొత్త రకాలు వచ్చి ఏవేవో ఎక్స్పీరియన్సెస్ వస్తున్నవి అని అంటుంటారు. ఆ ఎక్స్పీరియన్సెస్ అవి ఎంతవరకు సత్యమో అసత్యమో కానీ వాళ్ళు చెప్పే వాటిల్లో మాత్రం చాలామంది దేవతలతో మాట్లాడుతున్నామని చెబుతుంటారు. విజయవాడలో ఇప్పుడు కూడా ఉన్నాడు ఒక ఆయన, ఒక పెద్ద హోటల్ ప్రొప్రైటరు, పెద్ద హోటల్ అది ఇప్పుడు కూడా ఉంది. ఆయన ఒకరోజు వచ్చాడు. వచ్చి నాకు చిన్న సమస్య ఉందండి అన్నాడు. ఏమిటా సమస్య అన్నాను. అంటే నా భార్య ప్రవర్తన చాలా విపరీతంగా ఉందండి. అంటే ఏమిటి అంటే, ఆమెను నేను చాలా ప్రేమిస్తాను, ఆమె నన్ను ప్రేమిస్తుంది, కానీ ఈ మధ్య ఏదో ధ్యానం చేయటం మొదలుపెట్టిందండి. ధ్యానం చేయటం మొదలుపెట్టి నాకు దేవతలు కనిపిస్తున్నారు, మాట్లాడుతున్నారు, చేస్తున్నారు, అమ్మవారు రోజు కనిపిస్తున్నది, మాట్లాడుతున్నది అని చెబుతున్నదండి. చాలా సంతోషించాను నేను, అమ్మవారు వచ్చింది, కనిపిస్తున్నది, ఇంకంతకంటే కావాల్సిందేముంది అనుకున్నాను నేను. కొన్నాళ్ళు అయింది, ఒకరోజు ఎందుకో నాతో కొంచెం కోపంగా మాట్లాడింది. ఏమిటన్నాను, అమ్మవారు చెప్పింది నువ్వేదో బయట వాళ్ళతో వీళ్ళతో తిరుగుతున్నావుట, నా దగ్గరికి రావద్దు ఇంకా అన్నది అనేటప్పటికి ఇదేమిటి అని కొంచెం ఆశ్చర్యపడ్డాను నేను. ఆ రోజు రాత్రి బెడ్రూమ్లోకి పోతుంటే రానియలేదు, ఏమిటని చెప్పి లోపలికి వెళ్ళాను, బెల్ట్ తీసుకొని కొట్టింది నన్ను. అప్పుడు అనుకున్నాను నేను, నేను మళ్ళీ తిరిగి నాలుగు బాధగలను, కొట్టగలను, బెల్ట్ కాదు ఇంకో కర్ర తీసుకొని కొట్టగలను, ఏమీ లేకుండా కొట్టగలను, కానీ నా భార్య అంటే నాకు చాలా ఇష్టం, అవి ఏదో భ్రాంతిలో ఉన్నది, ఈ భ్రాంతిని పోగొడితే తప్ప మా కుటుంబం బాగుపడదు, అందుకని మీ దగ్గరికి వచ్చాను, నా భార్యను బాగు చేయండి అన్నాడు. అంటే ఒకసారి తీసుకురండి అన్నాను. ఆమె మీ దగ్గరికి ఎందుకు వస్తుందండి, ఆమె మహాయోగినిగా అవతారమూర్తిగా తను తాను అనుకుంటున్నది, డైరెక్ట్గా లలితాదేవితోటి మాట్లాడుతున్నటువంటి ఆవిడ ఆమె పెద్ద మహాదేవతను అనుకుంటున్నది, మీ దగ్గరికి ఎందుకు వస్తుందండి అన్నాడు. అంటే రాకపోతే చూద్దాము, వెళ్ళి చెప్పు. ఇప్పుడు అమ్మవారు ఇస్తున్నటువంటి శక్తులతో పాటు అక్కడికి వచ్చేటైతే అక్కడ కాళీదేవి ఉన్నది, ఆయన ఏదో మరికొన్ని నీకు అదనపు శక్తులు ఇచ్చే అవకాశం ఉంది, నేను రమ్మంటున్నారు, పరమేశ్వరుడు పిలుస్తున్నదని చెప్పు అన్నాను. సరే మొత్తం మీద వచ్చింది ఆవిడ. సరే ఏదో రెండు మూడు రోజులు హోమాలు చేసి అవి చేసి ఇవి చేసి ఏదో అయిన తర్వాత అప్పుడు అన్నది, స్వామీజీ నేను చాలా పొరపాటు పడ్డానండి, నా భర్తతో కాపురం చేసుకుంటాను అన్నది. సరే ఏదో వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారనుకోండి. అంటే అందుకే ఇటీవల నారాయణదత్త శ్రీమాలి అనేటువంటి గొప్ప మంత్రవేత్త ఇట్లాంటి వాటిని గురించి చెప్తూ అంటారు. ఇటీవల మంత్రరహితమైనటువంటి ధ్యాన యోగాలు చాలామంది చెబుతున్నారు. సిద్ధాంతరీత్యా మంచిదే, కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి మంత్రదేవత యొక్క రక్షణ లేని ఈ ధ్యానాలలో భ్రాంతులు చాలా కలుగుతున్నాయి చాలామందికి. ఆ భ్రాంత దర్శనాలను నిజమని వాళ్ళు అనుకుంటున్నారు. ప్రాచీన కాలంలో మనం పురాణాలను చదువుతాం, అనేక సంవత్సరాలు వందల సంవత్సరాలు తపస్సు చేస్తేగా ఎప్పుడోగా నా దేవతరాడు, ఒక క్షణం వస్తాడు, వరం ఇస్తాడు, వెళ్ళిపోతాడు, అంతేగాని రోజు వచ్చి నీతో కబుర్లు చెబుతూ ఎక్కడ కూర్చుంటారు. ఇవన్నీ ఏమిటి, ఇవన్నీ భ్రాంత దర్శనాలు అవుతున్నాయి, చాలామంది ఈ వీటిల్లో పడిపోతున్నారు అని ఆయన చాలా చక్కగా ఓ చోట రాశారు. ఆయన అలాంటివి ఈ మాట విష్ణుమూర్తి అన్నాడు అగస్త్యుడితో, మా నా అవతారమైనటువంటి హయగ్రీవమూర్తి వచ్చి నీకు చెప్తాడు లలితాదేవిని గురించి అని ఆయన అదృశ్యమైపోయినాడు. ఆ మరుక్షణంలో అక్కడ హయగ్రీవ మహర్షి ఉన్నాడు. ఆ హయగ్రీవుడు స్వామి యొక్క నారాయణుని యొక్క ఆజ్ఞ, నేను చెప్తాను పదా, నీకు కావలసినవన్నీ అన్నాడు. ఇద్దరు అగస్త్య మహర్షి యొక్క నివాసానికి వెళ్ళారు. అక్కడ ఆయన హయగ్రీవుడు అగస్త్యునకు లలితాదేవి యొక్క చరిత్ర మొత్తం చెప్పాడు. ఆ పరమేశ్వరి ఎప్పుడెప్పుడు ఎట్లా అవతరించింది, ఎన్నిసార్లు అవతరించింది, ఆమె అవతార గాథలలో ఎలాంటి విశేషాలున్నాయి, ఆ విశేషాలన్నీ కూడా ఆయన చెప్తే అవన్నీ కూడా బ్రహ్మాండ పురాణంలో వ్యాసుల వారు వాటన్నింటినీ కూడా గ్రథనం చేశారు. వ్యాసగ్రథితమైన, వ్యాసప్రోక్తమైన బ్రహ్మాండ పురాణంలో లలితాదేవి యొక్క చరిత్ర గాథలు ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటివి కనిపిస్తాయి మనకు. లలితా సహస్రనామాలలో కూడా అటువంటి గాథలకు మూలమైన నిదర్శనాత్మకమైనటువంటి విశేషాలు ఎన్నో మనకు కనిపిస్తుంది. ఓ చిన్న కథ చెప్తాను. రామాయణ కాలం జరుగుతున్నది. లలితాదేవి ప్రధానంగా అవతరించినటువంటి భండాసుర కథ అది రామాయణ కథకు తర్వాత జరిగింది. కానీ అంతకుముందు లలితాదేవి చాలాసార్లు అవతరించి భక్తుల యొక్క కోరికలు తీర్చి వెళ్ళిన కథలు ఎన్నో ఉన్నాయి. ప్రధాన కథకు ముందు, ప్రధాన కథ తర్వాత కూడా. అందులో ఒక రామరావణ యుద్ధం జరుగుతున్నది. ఆ రామరావణ యుద్ధంలో రాముడి ముందు నిలవలేకపోతున్నాడు రావణాసురుడు. ఏం చేయాలా? ఇంత పరాక్రమం కలిగి బ్రహ్మదత్తమైనటువంటి వరములు, మహేశ్వరదత్తమైనటువంటి శక్తులు, ఇన్ని ఉన్నా రాముడి ముందు నిలవలేకపోతున్నాను. ఒకరోజు రాముడు అంటాడు, అలసిపోతే రాముడితోటి, రావణ చాలా అలసిపోయినావు, ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకొని రేపురా అంటాడు. అంతకంటే ఇంకా సిగ్గుపడాల్సినటువంటి అంశం ఇంకేమున్నది? ధర్మయుద్ధం కాబట్టి ఆ రోజుల్లో అట్లా ఉండేది. ధర్మయుద్ధపు రోజులు వేరు. రాముడు ధర్మాత్ముడు గనుక, ధర్మనిష్ఠుడు గనుక, అలసిపోయిన వాడిని చంపటం ఎందుకులేని చెప్పి పోయిరా, మళ్ళీ కావాలంటే రేపు యుద్ధం చేద్దువు కానీ అన్నాడు. అంతటి ఔదార్యం కలిగినటువంటి మహాపురుషుడు శ్రీరామచంద్రుడు. వెనకటి రోజుల్లో అట్లనే ఉండేది. ఒక చోట అయితే ఓ పురాణంలో చిత్రమైన కథ ఒకటి ఉన్నది. ఇద్దరు మహారాజులు యుద్ధం చేసుకుంటున్నారు. ఒక రాజు అంటాడు, ఒరి దుష్టుడా, రాముడు రావణుని చంపినట్లు నిన్ను చంపేదను అన్నాడు. అంటే వాడంటాడు, రాముడు రావణుని ఎట్లు చంపానో ఆ కథ చెప్పుము అంటాడు. ఇద్దరు ఆయుధాలు పడేసి కాసేపు కథ చెప్పుకుంటారు. ఇప్పుడు కథ పూర్తి అయినది, ఇంకా మరలా యుద్ధము చేయుద్ధము అనుకుంటారు. అంటే ధర్మయుద్ధపు రోజులు అట్లా ఉండేవి. కాలం మారిపోయింది, దేశం మారిపోయింది, ఇవన్నీ అలా ఈ మారిపోయినటువంటి కాలంలో ఇంకా కాలం త్రేతాయుగం గనుక ఆ ధర్మస్థితి ఇంకా ఉన్నతమైనటువంటి భూమికలో ఉన్నది కాబట్టి ఆ మాట అంటాడు. రావణాసురుడు ఇంటికి వెళ్ళి ఆలోచిస్తాడు, ఈ రాముడితో యుద్ధం చేయటం ఎట్లా? నా మీద ఇంత ఔదార్యాన్ని చూపించాడు, ఇవాళ నన్ను నిజంగా చంపగలిగి ఉండేవాడు, చంపలే వదిలేశాడు, కానీ నేను వదలను, నేనేమైనా సరే గెలవాలా, నా దగ్గర ఉన్న అస్త్రాలు శస్త్రాలు, బ్రహ్మదత్తములైన వరములు, శివదత్తమైన శక్తులు ఏమీ పనిచేయటం లే, చాలటం లే ఆయన ముందు. కనుక ఇవాళ పరమేశ్వరి అయిన లలితాదేవిని పూజించి ప్రత్యేక శక్తిని నేను ఆవాహనం చేస్తాను అనుకున్నాడు. తన పూజా మందిరాన్ని సిద్ధం చేయించాడు. చుట్టూ భటులను కాపలా పెట్టాడు. లలితాదేవి యొక్క సువర్ణ ప్రతిమ తెచ్చిపెట్టుకున్నాడు. పూజ ప్రారంభమవుతున్నది. అతిక్రూర మహాకాయ కల్పాంతదహనోపమా భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాందాతుమర్హసి. పూజకు ముందు భైరవుడు అనుజ్ఞ తీసుకుంటారు. శ్రీనాథాది గురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవం సిద్ధౌఘం వటుకత్రయం పదయుగం దూతీక్రమం మండలం వీరద్వ్యష్ట చతుష్కషష్టి నవకం వీరావళి మండలం శ్రీమన్మాలిని మంత్రరాజసహితం వందే గురోర్మండలం. లలితా పూజలో ఎవరెవరికి పూజించాలన్న పట్టిక ఈ శ్లోకంలో ఇవ్వబడింది. వీళ్ళందరినీ పూజ చెయ్యాలా, శ్రీచక్రార్చన చెయ్యాలి, వివిధ దేవతలను పూజించాలా. శ్రీచక్రార్చన అంటే 3 గంటలు 4 గంటలకు తక్కువ లేకుండా పడుతుంది. లలితాదేవిని ఆవాహన చెయ్యాలి. లలితాదేవిని ఆవాహన చేయటంలో ఒక సంప్రదాయం ఉన్నది. సువాసిన్యర్చన ప్రీత, సువాసినులను అర్చిస్తే అమ్మవారు సంతోషిస్తుంది. అందుకని శ్రీచక్రార్చన చేసే సమయంలో చాలామంది సంప్రదాయంలో ఒక సువాసినిని తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఆమెలో లలితాదేవిని ఆవాహన చేసేటువంటి మంత్రములు చదువుతారు. ఆమెకు నైవేద్యం పెడతారు. ఆమె ఇచ్చినటువంటి ప్రసాదాన్ని తీసుకుంటారు. ఒక పాత్రలో, ప్రధాన పాత్రలో పాలు తేనె రసము వంటి మధురములైనటువంటి పదార్థములన్నీ ఒక పాత్రలో పోసి ఆమె సగం తాగి ఇస్తే, నైవేద్యం పెడితే సగం తాగి ఇచ్చినటువంటి దాన్ని ఈ పూజ చేసేటువంటి వ్యక్తి స్వీకరించాలా అది ఎంగిలి అనుకోకూడదు. దేవతకు మనం సమర్పిస్తున్నాం, ప్రసాదంగా తీసుకుంటున్నాం, దేవత ఎంగిలేగా మనం తీసుకుండేది, లేకపోతే అది కంటికి కనపడదు. తీసుకోవాలి. ఎవరిని ఎంపిక చెయ్యాలా? సువాసిని పాత్రలో కూర్చోబెట్టి లలితాదేవిని ఆవాహనం చేయటానికి తగినటువంటి వ్యక్తి ఎవరున్నారు మన లంకాద్వీపంలో? ఇవాళ మహావీరులందరూ మరణించారు, వాళ్ళ భార్యలందరూ వితంతువులైనారు, ఎవరూ లేరు. సరి అయిన యోగ్యత కలిగినటువంటి వాళ్ళెవరూ కనపడటం లేదు. ఏం చేయాలా? చివరకు తన భార్యనే కూర్చోబెడదాము అని నిశ్చయించుకున్నాడు. మండోదరిని చెప్పాడు, ఇవాళ నువ్వు కూర్చో, నీకు పూజ చేస్తా నేను, నీలోకి లలితాదేవిని ఆవాహన చేస్తాను, పూజ అందుకో అన్నాడు. మీ ఆజ్ఞ. భర్త ఆజ్ఞాపిస్తే కాదనదు మండోదరి, వచ్చింది కూర్చోబోతున్నది. విభీషణుడికి గూఢచారులు ఉన్నారు లంకలో. ఎప్పుడెప్పుడు ఏమేం జరుగుతున్నది ఎవరో ఒకరి ద్వారా, ఏ పరిచారకుల ద్వారానో పరిచారికల ద్వారానో తెలుసుకుంటూ ఉంటాడు ఆయన. ఇంద్రజిత్తు నికుంభిలా హోమం చేస్తూ ఉంటే ఆ హోమాన్ని చేస్తున్న సంగతి తెలుసుకొని విభీషణుడు చెప్పాడు రాముడితో. రాముడు సుగ్రీవుడు లక్ష్మణుడు ఆలోచించి లక్ష్మణుణ్ణి పంపిస్తే లక్ష్మణుడు వచ్చాడు, ఇంద్రజిత్తును ఓడిచ్చాడు, ఆ నికుంభిల హోమాన్ని భగ్నం చేశాడు. ఇంద్రజిత్తు యుద్ధానికి వచ్చాడు, లక్ష్మణుడి చేతుల్లో మరణించాడు. ఆ యజ్ఞం గనక పూర్తి అయి ఉంటే, నికుంభిలాహోమం గనక పూర్తి అయి ఉన్నట్టయితే లక్ష్మణుడు ఓడిపోయి ఉండేవాడో మరణించి ఉండేవాడో. విభీషణుడు చేసినటువంటి ఉపకారం ఆ విధంగా. విభీషణుడికి ఈ వార్త తెలిసింది. తెలిసి ఏం చేయాలో రాముడితో ఆలోచించారు. రాముడు సుగ్రీవుడు ముఖ్యులైన వ్యక్తులు, లక్ష్మణుడు అందరూ కూర్చున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? రాముడు శ్రీచక్రార్చన చేస్తున్నాడు, లలితాదేవిని ఆవాహన చేస్తున్నాడు. లలితాదేవి గనక వచ్చేటైతే, ఆమె గనక వరములు ఇస్తే వాడు అజేయుడైతాడు. ఎట్లా? దశమహావిద్యా పటలములలో రాముణ్ణి గురించి చెబుతూ చెబుతారు. దశావతారాలు దశమహావిద్యలకు ఉన్న సంబంధాన్ని గురించి చెబుతూ, శ్రీకృష్ణ శ్యామలాదేవి శ్రీరామో లలితాంబిక, సాక్షాత్తు లలితాదేవే రాముడుగా పుట్టింది, శ్యామలాదేవి కృష్ణుడిగా పుట్టింది అని చెప్పి చెప్తారు. అప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు. హనుమంతుణ్ణి అంగదుణ్ణి వీళ్ళిద్దరినీ పిలిచారు. మీరిద్దరూ వెళ్ళి రావణుని యొక్క శ్రీచక్రార్చన ఫలించకుండా చూడాలి, దానికి కావలసిన ఆలోచనలు ఉపాయాలు జాగ్రత్త చేసుకున్నారు. ఇద్దరు, హనుమంతుడు దివ్యశక్తి గలవాడు, సూక్ష్మ శరీరంతో తిరగగలిగినవాడు, అంగదుడి దగ్గర కూడా ఏవో కొన్ని విద్యలు ఉన్నాయి, మొత్తం మీద ఇద్దరు ఆ భటుల కనుగప్పి లోపలికి ప్రవేశించారు. రాముడి యొక్క పూజామందిరం, దాంట్లోకి ప్రవేశించారు. ఆయన మండోదరిని కూర్చోబెట్టాడు. మండోదరిని కూర్చోబెట్టి పూజ మొదలు పెడుతున్నాడు. ఇటువైపు చూసేసరికి, ఒక్కసారి అలా కనుదిప్పి చూసేసరికి ఎదురుగా హనుమంతుడు అంగదుడు కనిపించాడు. వాళ్ళిద్దరూ ఏం చేయాలా? భటుల యొక్క వలయాన్ని భేదించుకొని వాళ్లకు తెలియకుండా ఎలా వచ్చారు? వాళ్ళకు తెలిసి వస్తే ఈ పాటికి గంటలు మ్రోగేవి, భటులంతా కోలాహలంగా గందరగోళం చేసేవాళ్ళు. ఏమీ జరగలే. అంటే వాళ్లకు తెలియకుండా వచ్చారు. బాగుంది. ఏం చేయాలి ఇప్పుడు? వీళ్ళను, భటులను పిలిపించి బంధించమని చెప్పాలా? యుద్ధం చేయాలా వాళ్లతోటి? పూజామందిరం, తాను దీక్షితుడై ఉన్నాడు. దీక్షలో ఉన్న వ్యక్తి యుద్ధం చేయకూడదు, యుద్ధ ప్రస్తావన తేకూడదు. ఒకసారి మాంధాత యజ్ఞం చేస్తున్నాడు, రావణాసురుడు వెళ్ళాడు యుద్ధానికి రా అని పిలిచాడు. నేను యజ్ఞం చేస్తున్నాను, యజ్ఞం చేసే వ్యక్తి కదలకూడదు, యుద్ధములు చేయకూడదు, నేను రాలేను, రాకపోతే ఓడిపోయినట్లే, నీ ఇష్టం ఏమన్నా అనుకో అన్నాడు. రావణాసురుడు పెద్దగా డిక్లేర్ చేసి వాద్యాలు మోగించి, మాంధాత నా చేతుల్లో ఓడిపోయినాడు, నేను యుద్ధానికి రమ్మన్నా రాలేదహో అని ఏదో చెప్పుకున్నాడు, వెళ్ళిపోయినాడు. ఇప్పుడు రావణాసురుడి స్థితి ఎట్లా వచ్చింది? పూజామందిరంలోకి వచ్చిన వ్యక్తి శత్రువైనా అమర్యాద చేయకూడదు, అది ఆ పూజామందిర మర్యాద. రావణుడు మర్యాదలు తెలిసినవాడు, కూర్చోండి అన్నాడు. ఈ పూజామందిరంలో తలుపు దాటి ఇవతలికి వచ్చారు మీరు, మీరు అతిథులు, మీరు కూర్చోండి అన్నాడు. ఇద్దరూ కూర్చున్నారు. మండోదరిలోకి దేవతను పిలిచాడు. అంటే వీళ్ళ ఆలోచన ఏమిటనంటే, రామలక్ష్మణ సుగ్రీవుల యొక్క ఆలోచన, రావణాసురుడు గొప్పవాడు, సామాన్యుడు కాదు, మంత్రసిద్ధుడు వాడు, దేవతల అనుగ్రహం కలిగినటువంటి వాడు. వాడు పిలిస్తే లలితాదేవి రావచ్చు, వచ్చిందనుకో ఏమవుతుంది? మండోదరిలోకి లలితాదేవి వచ్చింది, లలితాదేవి వచ్చి ప్రసాదం సగం తీసుకొని వీడికిస్తే మనం ఇబ్బందుల పాలవుతాము. కానీ ఎదురుగా పరమేశ్వరుడు కనిపించాడనుకో, కామేశ్వరుడు, భర్త ఎదురుగా ఉంటే ప్రసాదం ఎవరికిస్తుంది ఆవిడ? ముందు భర్తకివ్వాలి, భర్తకివ్వాలి ముందు మర్యాద అది, తర్వాతనే ఇతరులకు ఎవరికైనా. కనుక హనుమంతుడు రుద్రాంశ సంభూతుడైన వ్యక్తి, హనుమంతుడు అక్కడ ఉండేటట్లయితే లలితాదేవి కనుక వస్తే ఆయనలోని రుద్రుణ్ణి చూస్తుంది, ప్రసాదం ఆయనకిస్తుంది హనుమంతుడికి. లేదు, మందోదరిలోకి లలితాదేవి పూర్తిగా రాలేదు, రావణాసురుడికి ఆ శక్తి చాలలేదు అని అనుకుందాం. అప్పుడు మండోదరి ఉంటుంది, అప్పుడు ఆమె ప్రసాదం ఎవరికి ఇస్తుంది? సహజంగా రావణుడు భర్త, అంగదుడు ఆమె బిడ్డ, ఆమె కుమారుడు. ఒక పురాణంలో ఉన్న కథ ఇది. రావణాసురుడు వాలిని జయిద్దామని వెళ్ళాడు, వాలిని జయించలేకపోయినాడు. వాలి సముద్ర తీరంలో సంధ్యావందనం చేసుకుంటుంటే వెళ్ళాడు ఆయన మీదికి. ఆయన రావణాసురుడిని పట్టుకొని చంక కింద పెట్టుకున్నాడు, పెట్టుకొని నాలుగు సముద్రాలలో స్నానాలు చేసి అక్కడ సంధ్యావందనం చేసుకొని వచ్చి అప్పుడు కింద పడేసి, ఎవడరా నువ్వు, పురుగులాగున్నావు నా ముందు, ఏం ఎవడు నువ్వు అంటే, అయ్యా నేను రావణాసురుణ్ణి అండి, మీతో యుద్ధం చేద్దామని వచ్చాను, మీ బలం ముందు తట్టుకోలేకపోయినాను, మీతో మైత్రి కోరుతున్నాను అన్నాడు. ఆ నిన్ను గురించి విన్నాను, నువ్వు రాక్షస ప్రభువుటా కదా, సరేలే మనం స్నేహితులుగా ఉందానులే అన్నాడు. స్నేహానికి గుర్తుగా మండోదరిని కొన్నాళ్ళు వాలికి సమర్పించాడు అని ఒక కథ. ఇందులో సత్యాసత్యాలు నిజానిజాలు ఎలా ఉన్నా ఒక కథ మాత్రం పుట్టింది. అప్పుడు వాలికి మండోదరి వల్ల పుట్టినటువంటి వాడు అంగదుడు. సహజంగా స్త్రీలకు భర్త మీద ప్రేమ ఉంటుంది, కానీ బిడ్డలు పుట్టిన తర్వాత బిడ్డల మీద ప్రేమ పెరుగుతుంది. కనుక ప్రసాదాన్ని ఆమె ఎవరికి ఇస్తుంది? భర్త కుమారుడు ఎదురుగా ఉంటే కుమారుడికి వస్తుంది సహజంగా. బిడ్డంటే ప్రేమ, చాలా కాలం తర్వాత చూచింది, తెలుసు. ఇది వీళ్ళ యొక్క ప్లాన్ అన్నమాట, ఆలోచన. సరే, ఆయన మందోదరిలోకి లలితాదేవిని ఆవాహన చేశాడు. ఆ లలితాదేవి వచ్చింది, లలితాదేవి కనిపిస్తున్నది. లలితాదేవిని ప్రార్థించాడు, స్తోత్రం చేశాడు. సకుంకుమ విలేపనాం అళిక చుంబి కస్తూరికాం సమందహసితే క్షణాం సశరచాప పాశాంకుశాం అశేష జనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమ భాసురాం జప విధౌ స్మరేదంబికాం. రావణాసురుని యొక్క స్తోత్రం వింటున్నది లలితాదేవి సంతోషించింది. ప్రసాదం ఇచ్చాడు తీసుకున్నది, అలా చూచింది. ఎదురుగా హనుమంతుడు కనిపిస్తున్నాడు, అంగదుడు కనిపిస్తున్నాడు, రావణాసురుడు కనిపిస్తున్నాడు. ప్రసాద పాత్ర హనుమంతుడిని అందుకోమన్నది. హనుమంతుడు తీసుకున్నాడు ప్రసాదాన్ని. రావణాసురుడికి తెలిసిపోయింది తనకింకా గెలుపు లేదు, పరమేశ్వరి తనను అనుగ్రహిస్తుంది అని అనుకున్నాడు. తనను అనుగ్రహించలే, ఆ తల్లి హనుమంతుడి మీద ప్రేమ చూపించింది. యుద్ధంలో మరణించాడు రావణాసురుడు. ఆ మరణాన్ని చూచి రాముడి చేతుల్లో మరణించి 10 తలలు ఆ గద్దల కాళ్లతో తన్నబడుతూ ఉంటే చూచాడు హనుమంతుడు. ఎంతటి వాడికి ఎంత గతి పట్టింది! బ్రహ్మచేత వరములు పొంది, రుద్రుడి చేత వరములు పొంది, లలితాదేవి పూజ చేసి లలితాదేవిని కూడా స్వయంగా ఆవాహన చేయగలిగినటువంటి ఇంతటి మహాపురుషుడికి పట్టిన గతి ఏమిటి! ఆయన యొక్క 10 తలలు రాముడు చంపిన తర్వాత ఆ గద్దల కాళ్ళు తన్నేస్తున్నాయి ఈ తలలను. అయ్యో అని హనుమంతుడు అంటూ ఒక శ్లోకం రాశాడు ఆయన. హనుమంతుడు రామాయణం రాశాట, రాముడికి వినిపించాట. వాల్మీకి అప్పటికే రాశాడు, రాముడికి ముందే రాశాడుగా వాల్మీకి రామాయణం. అంటే దాంట్లో హనుమంతుడి గాథలే ఎక్కువ ఉన్నాయట, పరాక్రమ గాథలు. రాముడు చూసి అంత సంతోషించలేదు, ఇష్టపడలేదుట. నా గాథల కంటే నీ గాథలు ఎక్కువ ఉన్నాయి అన్నట్టుగా విని ఊరుకున్నాడు. మెచ్చుకోలే, మెచ్చుకోకపోతే హనుమంతుడికి కష్టం వేసింది. రాముడు మెచ్చుకొని రామాయణం నాకెందుకు అన్నాడు, సముద్రంలో బారేశాడు. ఆయన శిలా ఫలకాల మీద రాశాట రామాయణాన్ని, రాతి ఫలకల మీద. ఒక ఫలకం ఒకసారి సముద్రంలో జాలరులు చేపల కోసం వెతుకుతుంటే వాళ్ళ వలలో ఒక శిల పడింది, దాని మీద ఈ శ్లోకం ఉన్నది. కొన్ని అక్షరాలు ఉన్నాయి, శ్లోకం అంటే నాలుగు పాదాలు ఉంటాయి, మిగతా ఒక రెండు పాదాలు కనిపిస్తున్నాయి, మిగతా రెండు పాదాలు అరిగిపోయి ఉన్నాయి. భోజరాజు కాలంలో జరిగింది అని ఒక కథ. ఈ శిలాఫలకాన్ని జాలర్లు రాజభటులకు అప్పగిచ్చారు. వాళ్ళు రాజుగారి దగ్గర పెట్టారు. రాజుగారులు చూశాడు దాంట్లో రెండు లైన్లు మాత్రం కనిపిస్తున్నాయి. అయి ఖలు విషమ పురాకృతానాం భవతి హి జంతుషు కర్మణాం విపాక. కర్మ ఎంత బలవత్తరమైనది, దాన్ని అనుభవించక ఎంతటి వారికైనా తప్పదు కదా అని. పైన ఎవరిని గురించో చెప్పుంటాడు, ఆ ఎవరిని గురించి చెప్పాడన్నది తెలియదు. భోజరాజు తన ఆస్థానంలో ఉన్నటువంటి కవులను అడిగట, దండి, భవభూతి, కాళిదాసు వీళ్ళందరూ ఆయన దగ్గర ఉన్నారని కథ. ఈ రెండు లైన్లు ఉన్నాయి దీంట్లో, మిగతా రెండు పాదములు మీరు పూరించండి అన్నట్ట. దండి పూరించట. కొనుకుల మకలంకమాయ దక్ష్యాః క్వచ రజనీచర సంగమాపవాదః అయి ఖల్లు విషమ పురాకృతానాం భవతి హి జంతుషు కర్మణాం విపాకః. ఎక్కడి ఎంత పవిత్రమైన కులంలో పుట్టింది సీతాదేవి, చిట్ట చివరకు ఆమెకు రజనీచర సంగమాపవాదం, ఆ రావణాసురుడితో పాడైపోయింది అని చెప్పి అపవాదం పుట్టింది కదా ఆమె మీద. ఎంతటి పెద్ద, ఎంత మహనీయురాలికి ఎలాంటి దుస్థితి వచ్చింది, కర్మ ప్రభావం ఎవరూ తప్పించుకోలేరు కదా అని దండి పూరిచ్చట. భవభూతి వైపు చూశాడు మహారాజు. క్వజనక తనయా క్వరామజాయ క్వచ దశకంధర మందిరే నివాస. ఎక్కడి జనక మహారాజు కూతురు, వేదాంతంలో శిఖరాగ్రమనందు ఉన్నట్టుగా ఔపనిషదవేత్తగా విరాగిగా జ్ఞానిగా చెందిన కీర్తిగాంచిన ఈ జనక మహారాజు కూతురెక్కడా, అవతార పురుషుడైన రాముని భార్య ఎక్కడా, రావణాసురుడి ఇంట్లో నివసించవలసిన దుర్గతి ఆమెకు పట్టింది కదా. క్వజనక తనయా క్వరామజాయ క్వచ దశకంధర మందిరే నివాస అయి ఖలు విషమ పురాకృతానాం. బాగుంది, ఇద్దరూ సీతాదేవి కథని ఆధారం చేసుకొని చెప్పారు. కాళిదాసు వైపు చూశాట, ఆయన అన్నాడు. శివ శిర శిశిరాంశియాని రేజుహు శివ శివా తాని లుఠంతి గృద్రపాదై అయి ఖల్లు విషమ పురాకృతానాం భవతి హి జంతుషు కర్మణాం విపాక. రావణాసురుడు శివపూజ చేసేవాడు. శివపూజ చేస్తే శివుడి శిరస్సులో గంగ ఉన్నది, ఈయన ఎదురుగా కూర్చొని పూజ చేస్తూ ఉంటే ఈయన 10 తలలు ఆ గంగలో కనిపించేవి, ప్రతిఫలించేవి నీళ్లలో. ఎవని శిరస్సులు శివుని యొక్క శిరస్సు మీద కనిపిస్తున్నాయో, అంటే శివుడి శిరస్సు మీద ఈయన శిరస్సులున్నాయి. అంతటివాడి శిరస్సులను ఇవాళ గద్దలు తన్నుతూ ఉన్నాయి కదా, ఎంత దుర్గతి పట్టింది, ఎంతటి వాడికి ఎలాంటి స్థితి వచ్చింది. శివ శిర శిశిరాంశి యాని రేజుహు శివ శివ తాని లుఠంతి గృద్రపాదై. ఇలా హనుమంతుడు లలితాదేవి యొక్క దివ్య ప్రసాదాన్ని స్వీకరించి రావణాసురుడి యొక్క మహాపరాక్రమాన్ని చూసినటువంటి ఆ మహనీయుడైనటువంటి వాడు రావణాసురుని గురించి ఇలా చెప్పాడు అని. ఈ విధంగా లలితాదేవి పూజకు సంబంధించినటువంటి, ఆమె యొక్క మహత్వానికి సంబంధించినటువంటి గాథలు వాళ్ళ కొంత మొదలుపెట్టాము. రేపు మరికొన్ని చూద్దాము.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. నారాయణ నారాయణ.